ओम नमो भगवते श्री रमणाय, ओम नमो भगवते श्री रमणाय, ओम नमो भगवते श्री रमणाय, ओम श्री अरिनाचलेश्वराय नमः। ఏమైనా ఆత్మబంధుడారు. ఈ రోజున అరుణాచల దీపోత్సవం అంటే మనకి మోడర్న్ నేమ్ అరుణాచలం అనే పేరు పురాణాంతర్గతం. ఇప్పుడు మోడర్న్ నేమ్ తిరువన్నామలై అని అంటారు. ఇప్పుడు ఈ పట్టణం పేరు తిరువన్నామలై. ఈ పట్టణాన్ని ఇప్పుడు జిల్లాకి కూడా కేంద్రంగా చేశారు. పూర్వం ఇది రాయవెల్లూరు జిల్లాలో ఉండేది, ప్రస్తుతం జిల్లాకి కేంద్రంగా చేసి తిరువన్నమలై డిస్ట్రిక్ట్ అని పిలుస్తున్నారు. తమిళేన్స్ ఎక్కువ దీన్ని అన్నామలై 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 అని అంటారు. అన్నామలై అంటే అందని కొండ అని. సంస్కృత నామం అరుణాచలం, అరుణాచలం, అరుణాచలం అంటారు. అంటే ఎర్రటి కొండ. అన్నామలై అంటే అందని కొండ, అందని శిఖరం, అందని కొండ. అయితే పురాణాల్లో ఋగ్వేదంలో, ఇది ఋగ్వేదంలో కూడా ఈ గిరిని మెన్షన్ చేయటం జరిగింది. అయితే వేదంలో కానీ మన ప్రాచీనమైన భాష సంస్కృతం, మన ప్రాచీనమైనటువంటి భాషలో దీన్ని అరుణాచలం అని పిలుస్తారు. ఈ పట్టణం పేరు అరుణాచలం, ఇక దేవుడి పేరు అరుణాచలేశ్వరుడు, ఈ కొండ పేరు అరుణాచలం, కొండ గిరి పేరు అరుణాచలం, ఊరి పేరు అరుణాచలం, దేవుడి పేరు అరుణాచలం. ఈ పట్టణాన్ని నవద్వారపురం అని పిలుస్తారు. నవద్వారపురం అంటే ఈ టౌన్ నుంచి బయటికి వెళ్ళాలంటే 9 ద్వారాలు ఉన్నాయి. అంటే 9 వైపుల నుంచి వచ్చి రోడ్లు ఈ టౌన్ లో కలుస్తూ ఉంటాయి. అంటే ఈ పట్టణానికి నవద్వారపురం అనే పేరు కూడా ఉంది. ఈ పట్టణంలోంచి బయటికి వెళ్ళడానికి మనకు 9 మార్గాలు ఉన్నాయి. అంటే దీన్ని నవద్వారపురం పిలుస్తారు. లేకపోతే ఈ కొండ కూడా చక్రాకారం, శ్రీచక్రం ఆకారంలో ఉందని చెప్తారు. ఇక్కడ శివుడు శక్తిని లీనం చేసుకుని ఉన్నాడు. అరుణాచలంలో శివుడు శక్తిని లీనము చేసుకునే ఉన్నాడు. మీరు ఎప్పుడూ శివుడి గురించే చెబుతున్నారు, శక్తి గురించి చెప్పటం లేదు, దేవి గురించి చెప్పటం లేదని ఒక రమణ స్వామిని అడిగారు. ఓహో, అలాగా మీరు చెప్పే విషయం. ఊరికే చూడటానికే శివుడు వేరు, శక్తి వేరని అనిపిస్తుంది, కానీ ఇద్దరు ఒకటే. ఆ స్థూల దృష్టి ఉన్న వాళ్ళకి మటుకి శివుడు వేరు, శక్తి వేరని అనిపిస్తుంది. నేను శివుడి గురించి చెప్పే ప్రతి వాక్యము కూడా దేవికి కూడా శక్తికి కూడా వర్తిస్తుంది, ఇందులో సందేహం లేదు. వాళ్ళిద్దరూ వేరు కాదు అని చెప్పారు. అంటే ఈ క్షేత్రంలో ఈశ్వరుడు శక్తిని తనలో మిళితం చేసుకునే ఉన్నారు. అయితే ఈ రోజు ప్రాముఖ్యత ఏమిటి? ఈ జ్యోతి స్తంభం ఈ రోజున ఇక్కడ ఎందుకు లిఫ్ట్ చేస్తున్నారు? అక్కడ జ్యోతిని ఎందుకు అక్కడ లిఫ్ట్ చేస్తున్నారు? జ్యోతి ప్రజ్వలన ఎందుకు చేస్తున్నారు? సర్వసాధారణంగా అహంభావన లేని మానవుడు ఉండడు. ముందు అహంభావన పుట్టే తర్వాత మనిషి పుడతాడేమో అనిపిస్తుంది. అధికారంతో సంబంధం లేకుండా, ధనంతో సంబంధం లేకుండా, జయాపజయములతో సంబంధం లేకుండా సర్వసాధారణంగా మానవుడు అహంభావన లేకుండా ఉండడు. ఆ రహిత అహంభావ రహిత స్థితి పొందిన వాళ్ళు ఏ కొద్ది మందే ఉంటారు. భగవద్గీతలో కూడా చెప్పాడు భగవంతుడు, అసలు ఆస్తిక్య బుద్ధి ఉన్న వాళ్ళలోనే ఎవరో లక్షలాది మందిలో కొంతమంది సాధన చేస్తూ ఉంటారు. అలా సాధన చేసిన వాళ్ళు ఎవరో ఒకరో ఇద్దరో తరించవచ్చు. అంటే అహంభావ ఆ వ్యక్తి భావ రహిత స్థితిని పొందటం అనేది తను కాల్చుకోవటం. మళ్ళీ మనం కాలిపోతాం. మళ్ళీ మనం కాల్చుకుంటేనే కానీ, మన మనస్సు బూడిదైతేనే కానీ అహంభావ రహిత స్థితిని పొందలేము. ఈ అరుణాచలం అనే క్షేత్రం, ప్రతి క్షేత్రానికి స్థల పురాణం ఉంటుంది. ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మానవుల్లో ఉన్నటువంటి ఈగో సెన్స్ని, ఆ వ్యక్తి భావనని, ఆ ఇండివిజువల్ లైఫ్, ఆ పర్సనల్ లైఫ్, ఆ బాడీ బౌండ్ లైఫ్, ఈ ఫాల్స్ లైఫ్, ఆర్టిఫిషియల్ లైఫ్, అందులోంచి మానవుని విడుదల చేయటానికి వెలిచినటువంటి క్షేత్రం, ఆవిర్భించినటువంటి క్షేత్రం అరుణాచల క్షేత్రం. మానవుడికి దుఃఖ కారణం బయట లేదు. మనం బయట నుంచి మనకు ఏదైనా దుఃఖం వస్తాంటే దానికి బయట ఏదో కారణాలు ఉన్నాయనుకుంటాం. దుఃఖానికి బయట అసలు కారణం లేదు. దుఃఖానికి కారణం లోపలే ఉంది. దుఃఖ కారణం లోపలే ఉంది. దేహమే ఆత్మ, దేహమే సత్యము, దేహమే సర్వస్వము. ఆ దేహాత్మ బుద్ధి ఉన్నంత కాలము, దేహమే సర్వస్వం అనుకున్నంత కాలం, ఆ దేహంతో ప్రాప్త్యం పొందుతున్నటువంటి ఆ స్థలం పొందినంత కాలం, ప్రతి మానవుణ్ణి ఈ జన్మలోనే కాదు రాబోయే జన్మలో కూడా దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. గౌతమ బుద్ధుడు చెప్పనివ్వండి, మన ఉపనిషత్తులు చెప్పనివ్వండి, వేదం చెప్పనివ్వండి, మహాత్ములు మహర్షులు యోగులు అనేక మంది భూమి మీద అవతరించారు, వాళ్ళందరూ కారణ జన్మలు. ఎంతమంది ఎంతమంది అవతరించినా వారందరూ చెప్పేది ఒకటే, మార్గాలు వేరైనా మానవుణ్ణి సారోన్ ఎస్టేట్ కి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేశారు వాళ్ళు. మనం ఎవరు మరణం కోరుకోం, ఎవరికి కూడా చావు అంటే ఇష్టం ఉండదు, చావు వస్తే మనకు నష్టం లేదు. మహాత్మా గాంధీ ఏం చెప్పారంటే, జీవితానికి చావుకి భేదం అనేది లేదు, చావుకి జీవితానికి లైఫ్ కి దక్కుతో భేదం అనేది లేదే లేదు. అది ఎవరికైతే స్వరూప సాక్షాత్కారం అయిందో, అండయింగ్ స్పిరిట్, ఆ చావు లేని సత్ప్రార్థం ఎవరికైతే అనుభవానికి వేద్యమైందో, వాడికి జీవితానికి మరణానికి మధ్యన భేదం జారిపోతుందని మహాత్మా గాంధీ గారి 1921 ఆయన భార్యకి రాసిన లేఖలో రాశారు. మనం అంటే జీవించు లైఫ్ అంటే ఇప్పుడు మనం ఉంటాం, మరణించిన తర్వాత ఉండము అనేటువంటి భావన మనకుంది. ఆ ఉండము అనేది ఒక తలంతే కానీ ఉంటాము. అది ఎప్పుడు తెలుస్తుందంటే, చావు లేని సత్ప్రార్థం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు కర్మేంద్రియములు, ఈ జ్ఞానేంద్రియములు, మన మనస్సు, మన బుద్ధి, మన వికారాలు, ఇవన్నీ మనకు అనుభవంలో ఎలా ఉన్నాయో, అలాగే సద్వస్తువు మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు మటుకే భేదం జారిపోతుంది, మరణానికి జీవితానికి మధ్య భేదం జారిపోతుంది. ఈ లేఖ సేవాగ్రామంలో గాంధీ గారికి 2 ఆశ్రమాలు ఉన్నాయి, 1 సేవాగ్రామం, 2 సబర్మతి. ఈ లేఖని సేవాగ్రామ ఆశ్రమంలో కూడా ఈ లేఖని ఆ బోర్డు మీద రాసి ఉంచారు. ఆయన ఎప్పుడో 1921 రాసినటువంటి లేఖ, అది ఆయన దక్షిణాఫ్రికాలో ఉండగా రాసినటువంటి లేఖ. మనకి మరణం అంటే ఇష్టం ఉండదు, ఎవరికైనా మరణం వస్తా అంటే రాకూడదు అని అనుకుంటాం, మరణం అంటే ఇష్టం ఉండదు. ఎంచేది ఇష్టం ఉండదు? ఇప్పుడు మరణం వస్తే మనకు ఇచ్చిన నష్టం ఏంటి? సంసారం అంటే ఏమి, రిప్యుటేషనే సంసారం. ఇవాళ తిన్నామే రేపు తింటాం, ఇవాళ కాఫీ ఇవాళ తీసుకున్న కాఫీ రేపు తీసుకుంటాం. 100 సంవత్సరాలు జీవించినా, 200 సంవత్సరాలు జీవించినా సంసారం అంటే ఏమి, రిప్యుటేషనే సంసారం. ఇవాళ మనకు మరణం వస్తుంది, ఇది చాలా భయం కలుగుతుంది మనకు. మరణం వస్తే రిజెక్ట్ చేస్తాం, మరణం రాకూడదు అనుకుంటాం, వస్తే నష్టం ఏంటి? మనం ఎందుకు దాన్ని రిజెక్ట్ చేస్తామంటే మన స్వరూపంలో మరణం లేదు. తర్వాత దుఃఖం వస్తాం అనుకోండి, దుఃఖం రాకూడదు అనుకుంటాం. అశాంతి వస్తామనుకోండి, అబ్బా అశాంతి రాకూడదు, అశాంతి రాకూడదు. ఈ మధ్యన అమెరికన్ జర్నల్ అవుతుంది, దాని పేరు హెల్ప్ వెల్ప్ వైల్డ్. శాంతి యొక్క ప్రాముఖ్యతనేమిటి అని వాళ్ళు అడిగితే, ప్రపంచంలో ఉన్న సంపదనంతా తీసుకొచ్చి ఒక రాశి కింద పోసినప్పటికీ ఆ సంపద శాంతితో సమానము కాదు. మనం అశాంతిని కోరుకోం, శాంతిని కోరుకుంటాం. మన స్వరూపంలో ఏదైతే ఉందో దాన్ని కోరుకుంటాం, స్వరూపంలో లేనిది ఏదైనా వస్తే దాన్ని రిజెక్ట్ చేస్తూ ఉంటాం. ఇలా నువ్వు వద్దు అని వస్తాం. అశాంతి వస్తే నష్టం ఏంటి మనకి? అశాంతిలో ఉండకూడదు అనుకుంటాం, తీర్థయాత్రలు చేస్తాం, గురువుడి దగ్గరికి వెళతాం, ఉపనిషత్తులు అధ్యయనం చేస్తాం, ఎన్నో చేస్తాం, గుడి చుట్టూరు తిరుగుతూ ఉంటాం, నదుల్లో మునుగుతూ ఉంటాం, ఏదో అశాంతి పోగొట్టుకుంటాం, ఇవన్నీ ఏదేదో చేస్తూ ఉంటాం. మన స్వరూపంలో దుఃఖం లేదు, అంటే దుఃఖం వస్తే ఇష్టపడదు. మన స్వరూపానికి మరణం లేదు, అంటే మరణం వస్తే ఇష్టపడదు. మన స్వరూపంలో కోపం లేదు, మన స్వరూపానికి కోపం లేదు, అయితే కోపం వచ్చినప్పుడల్లా మనకి ఏదైనా కోపం కూడా క్రూర మృగం లాంటిది. మనం చాలా పొరపాట్లు మనకి ఎమోషన్ వచ్చినప్పుడే చేస్తూ ఉంటాం. కోరిక కూడా క్రూర మృగాలు లాంటివి, 1 కోరిక, 2 కోపం, 3 రెండు క్రూర మృగాలు లాంటివి. కోపం మన స్వరూపంలో లేదు, కోరిక కూడా మన స్వరూపంలో లేదు. లోపల మన కర్మేంద్రియాలకు అందకుండా, జ్ఞానేంద్రియాలకు అందకుండా, మనస్సుకి అందకుండా, మన బుద్ధికి అందకుండా, మన బుద్ధి సూక్ష్మతకు కూడా అందకుండా, వీటికి అన్నింటికి అందకుండా సత్పదార్థం ఒకటి మన హృదయంలో ఉంది. ఈ దేవాలయాల్లో ఉన్న దేవుళ్ళు, మామూలుగా ఈ నదులు బయట కల్పించే మనకి దేవతలు, ఈ దేవాలయాలన్నీ కూడా మన మనస్సు ఎంత నిజమో అవి కూడా అంతే నిజం. కానీ నిజమైన దేవుడు సత్పదార్థం, ఈ శిష్యుడంతా కంట్రోల్ చేసేవాడు ఈశ్వరుడు, అంటే నియమించేవాడు, ఆ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి సమస్త జీవకోటి నిర్ణయించేవాడు వాడు ఉన్నాడు. ఒకడున్నాడు, ఎలాక్కడ ఉన్నాడు అంటే అంతర్యామిగా మన హృదయంలో ఉన్నాడు. ఈశ్వరుడు అంటే నియమించేవాడు అని, ప్రభు అని, యజమాని అని అర్థం. వాడు ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. మనం చేస్తున్నట్టుగా వాడు పని చేయటం లేదు, సైలెంట్ గా చేస్తున్నాడు, వర్క్ చేస్తున్నాడు. ఆ చేసేది సైలెంట్ గా చేస్తున్నాడు. మనం ఏదైనా పని చేస్తే గుర్తింపులు కోరుకుంటాం, వాడికి గుర్తింపులు అక్కర్లేదు. ఏం చేయంటే వాడికి అహంకారం ఉన్న వాడికి ఇతరులు ఉన్నారు, అహంకారం లేని వాడికి ఇతరులు లేరు. అజ్ఞానానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానికి ఇతరులు ఉన్నారు. ఎవరిని ఉద్ధరిస్తున్నారని అనుకోడే జ్ఞాని కూడా. ఈ చేతిలో ఉన్న వస్తువు, కుడి చేతిలో ఉన్న వస్తువు ఎడం చేతిలో పెట్టి నేను ఎవరిని ఉద్ధరిస్తున్నానని అనుకోను. కుడి చెయ్యి నాదే, ఎడం చెయ్యి నాదే. నేను ఎవరినో ఉద్ధరిస్తున్నాను అనుకుంటే అక్కడ ద్వైత భావన ఉంది, అజ్ఞానం ఉంది. అది కరెక్ట్ స్టేట్ కాదు, అది ట్రూ స్టేట్ కాదు, లాయల్ స్టేట్ కాదు. అయితే మన వాళ్ళు సేవాభావం, ఈ నిష్కామ కర్మ ఇవన్నీ ఎందుకు మన పెద్దలు పెట్టారంటే మన చిత్తశుద్ధి కోసం ఇవన్నీ ఏర్పాటు చేశారు. అంటే ఏ మతస్థుడైనా ఏ కులస్థుడైనా చిత్తశుద్ధి అనే గేట్లోంచే నిర్మాణ స్థితిని పొందాలి, మోక్షం పొందాలి. సృష్టిలో ఇంతవరకు వరల్డ్ స్పిరిచువల్ హిస్టరీలో చిత్తశుద్ధి లేకుండా ఎవరికి ఆత్మానుభవం కలగలేదు, అమృతానుభవం కలగలేదు, ఆత్మజ్ఞానం కలగలేదు. మనం సెల్ఫ్లెస్ వర్క్ ఏదైనా చేస్తా ఉంటే అది అది ఒక ప్రాసెస్. అది ఇదికే మనం పవిత్రం అవటానికి అది ఒక ప్రాసెస్. అది అంటే లోపల బ్రహ్మము ఎంత ఏకంగా ఉందో, ఎంత పరమ పవిత్రంగా ఉందో, ఎంత నిదానంగా ఉందో, ఎంత నిశ్చలంగా ఉందో, ఎంత నిరావడంబరంగా ఉందో, ఎంత నిర్మలంగా ఉందో, ఆ స్థాయికి మనం మన మనస్సు కూడా ఆ స్థాయికి ఎదిగితేనే కానీ మనం సదాకారం చెందలేదు. లోపలది ఎంత పరమ పవిత్రమైందో ఆ మన మనస్సు కూడా అంత పరమ పవిత్రం అయితేనే అందులో లయం అవుతుంది, కానీ లేక లయమయ్యే అవకాశం లేదు. అయితే మన భక్తి యోగం భగవంతుడు చెప్పాడు, భక్తి యోగం, కర్మయోగం, జ్ఞాన యోగం, ధ్యాన యోగం ఇవన్నీ చెప్పాడు. ఏ యోగంలో మనం ప్రయాణం చేసినా ఆ జన్మాంతర సంస్కారాన్ని బట్టి, ఆ పూర్వజన్మని బట్టి ఒక్కొక్క యోగానికి ఒకళ్ళు అట్రాక్ట్ అవుతారు. ఉదాహరణకి ఇది జ్ఞానగిరి, ఈ శాంతి మలై, అన్నం మలై, జ్ఞానం మలై. దీనికి శాంతినిచ్చే కొండ అని పిలుస్తారు. దీన్ని శాంతినిచ్చే కొండ, జ్ఞానాన్ని ఇచ్చే కొండ అని. అంటే సర్వసాధారణంగా పూర్వజన్మలలో ఎంతో కొంత జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన వాళ్ళ మీదకి ఈ కొండ కొండ వల్ల ఆకర్షింపబడతారు. అంటే ఈ మార్గం ఒకటే కరెక్ట్, మిగతా మార్గాలన్నీ కరెక్ట్ కాదని కాదు. జన్మాంతరంలో ఎవడైతే జ్ఞాన మార్గంలో ప్రయాణం చేశారో వాళ్ళే ఈ అరుణగిరి వల్ల ఆకర్షించబడతారు. అయితే ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఈ దేహగతమైన వేలులోంచి, మనోగతమైన వేలులోంచి విడుదల పొందటం లక్ష్యం, అదే డెస్టినేషన్. మనం నేను నేను అని పిలుస్తాం. నేను నేనే ప్రతి మానవుడికి నేను అనే తలంపు ఉంటుంది. రమణ మహర్షి గారి దగ్గరికి ఎవరైనా వచ్చి పెద్దల దగ్గరికి వచ్చేప్పుడు రిక్తహస్తాలతో వెళ్ళకూడదు, మీ దగ్గరికి ఒట్టి చేతులతో వచ్చాము, ఏమీ తేలేదు అనేవారు. ఆయన అనేవారు మీరు ఏమీ తేలేదు అనకండి, అలా అనకండి, నేను తెచ్చారు కదా, నాకు కావాల్సింది కూడా అది అని. నేను మనిషి ఉండడు, బ్యాంక్ అకౌంట్ లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, ఏమీ లేకపోయినా అహంకారం లేకుండా మనిషి ఉండడు. అది యుగానికి పరానికి పనికి రాని వాడిని కూడా వాడిని హక్కయ్యే మాట అనడం వాడు విశ్వామిత్రుడు, అంత ఉద్రేకపడిపోతా ఉంటాడు. వాడు యుగానికి పనికిరాడు, పరానికి పనికిరాడు, వాడిని ఏదో చిన్న మాట అనండి మీరు, సడన్ గా ఉద్రేకం వచ్చేస్తున్నాడు. ఇంకేదని జనరల్ గా అహంభావం లేకుండా మనిషి ఉండడు. అయితే భగవాన్ చెప్పారు, ఏమీ తేలేదు నువ్వు అనకవయ్యా, ఆ నేను తెచ్చావు కదా, నేను తినేది అది అంటే దాన్ని తొలగించడానికి నాకు వచ్చిన పని. నేను ఏ పని నిమిత్తమైతే ఈ భూమి మీదకి వచ్చాను, నేను కారణ జన్ముడు, అది తెచ్చావు కదా, నా పని దాన్ని భక్షించడమే దాని పని. నువ్వు తెచ్చిన పళ్ళు కాదు, ఆ దేహగతమైన నేను భక్షించడానికి నువ్వు వచ్చిన పని అది, నువ్వు వచ్చిన పని అది అని ఆయన చెప్తూ ఉండేవాడు. అరుణాచలేశ్వరుడు అంటే ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఆ దేహాత్మ బుద్ధి నుంచి విడుదల పొందాలి. మన దేహం చనిపోయిన తర్వాత ఉండమని అందరికీ ఒక తలంపు ఉంది. మనం అందరం ఉంటాం. ఈ జన్మకి రాబోయే జన్మకి తేడా ఏమి లేదు. ఈ పగలకి రేపు పగలకి ఈ రాత్రికి ఉండదు, ఈ జన్మకి రాబోయే జన్మకి చావు అటు ఉండదు. రామకృష్ణ పరమహంస గారి భాషలో చెప్పాలంటే చనిపోవటం అంటే ఏమీ లేదు, ఒక గదిలోంచి ఒక ఇంట్లోనే ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళటం అంటున్నారు. ఒక ఇంట్లోనే ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళటం ఎటువంటిదో, ఒక దేహంలోంచి ఇంకో దేహంలోకి మారటానికి చావులు పెట్టారు, అంతేగాని అది ఎక్కడికి వెళ్ళిపోవను అని చెప్పాడు. ఒక ఇంట్లోనే ఒక దేహంలో ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళటం ఎటువంటిదో, ఒక దేహంలోంచి ఇంకో దేహంలోకి వెళ్ళటం అటువంటిది. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఇన్ని తరకాలు ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది భక్తులు కూర్చున్నారు. ఇక్కడ మన హృదయంలో ఉన్నది ఆత్మటికి ఒకటిగానే ఉంది, కానీ రూపం దగ్గరికి వచ్చేవాడికి ఎవరి రూపం ఆరిది, ఎవరి సంస్కారం ఆరిది, ఎవరి మనస్సు ఆరిది, ఎవరి వికారాలు ఆరి, ఎవరి ఆరి, కానీ హృదయం దగ్గరికి వచ్చేవాడికి అందరం ఒకటిగానే ఉన్నాం. బాహ్య ముఖంతో చూస్తే ఎవరి ప్రవృత్తి వారిది, ఎవరి కోరికలు వారి, ఎవరి సంస్కారాలు వారి, ఎవరి భావాలు వారి, లోపల లోపల ఉదయంలోకి వెళ్ళి చూసామనుకోండి, నిద్రట్లో అందరం సమానంగా ఉంటాం, శ్మశానంలో సమానంగా ఉంటాం, నిద్రట్లో కూడా సమానంగా ఉంటాం. నిద్రట్లో అందరం సమానంగా ఉంటాయి. ఏం చేత? నిద్రట్లో మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళుతున్నాం. నిద్రట్లో అందరం హెచ్చు తగ్గులు లేదు. ఏ ధనవంతుడు నేను నిద్రట్లో నేను ధనవంతుడు అనుకోడు, ఏ ప్రైమ్ మినిస్టర్ నిద్రట్లో నేను ప్రైమ్ మినిస్టర్ అనుకోడు, లేదా పూర్మే ఎవడు కూడా నిద్రట్లో నేను పూర్మే అని అనుకోడు. ఆ దేహం గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి రాగానే వాడి దేహంతో తాదాత్యం పొందే తలంపు, నేననే తలంపు వచ్చాకే వాడు వృత్తితో తాదాత్యం పొందుతాడు, అధికారంతో తాదాత్యం పొందుతాడు, శరీరంతో తాదాత్యం పొందుతాడు పొందుతాడు, అప్స్ అండ్ డౌన్స్ తో తాదాత్యం పొందుతాడు, గౌరవంతో అగౌరవంతో జయంతో అపజయంతో విక్టరీ తోటి లేకపోతే డిఫీట్ తోటి దేనితో దానికి ద్వంద్వాల మధ్య సుఖ దుఃఖాల మధ్య జయాపజయ ముగిసలు ఆడుతూ ఉంటాడు. ఎక్కడో చూడాడు తాదాత్యం పొందుతాడు. గౌడపాదులు అన్నాడు శంకరాచార్యులు వారి పరమ గురువు గౌడపాదులు అన్నాడు. వాడు అన్నాడు అసలు మాటే అహంకారం అన్నాడు. మనం రోజు 10 మాటలు మాట్లాడుతుంటే అవసరం ఉంది 1 మాట మాట్లాడతాం, 9 మాటలు మన అహంకారం కోసం మాట్లాడతాం, మన అహంకారాన్ని గ్లోరిఫై చేసుకోవడానికి మాట్లాడతాం, అది మనకు తెలుస్తూనే ఉంటుంది. మన అజ్ఞానాన్ని గ్లోరిఫై చేసుకోవడానికి మన అహంకారాన్ని గ్లోరిఫై చేసుకుని మాట్లాడుతూ ఉంటాం. ఎవరంటారు గౌడపాదులు చెప్పిన మాట అటు ఉంచండి, మనం మాట్లాడేటప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాం అనుకున్నప్పుడు సర్వసాధారణంగా ఆత్మస్థుతి కోసం చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, లేదా పరనింద కోసం మాట్లాడుతూ ఉంటారు. అవసరం మాట్లాడే మాటలు తక్కువ, అవసరం లేకుండా మాట్లాడే మాటలు తక్కువ. మహాత్మా గాంధీ అన్నాడు ఒకే ఇంద్రియం ఒకే పని చేస్తుంది, ఒక్కేంద్రియం ఒకే పని చేస్తుంది, కానీ టంగ్ ఉంది నాలుగు ఉంది, ఇది ఒక్క పని చేయటం లేదు రెండు పనులు చేస్తాం. ఇది రెండు పనులు చేసే ఇంద్రియాన్ని నిగ్రహించడం చాలా కష్టం, కంట్రోల్ చేయడం కష్టం. ఇది రుచుడు చూస్తుంది, ఇది బాగుందని బాగోలేదని చెబుతా ఉంటుంది, రోజు ఏదో వాగుతూ ఉంటుంది, రోజు ఏదో మాట్లాడుతాను, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఏదో మాట్లాడుతూ ఉంటుంది, ఏదో మాట్లాడుతూ ఉంటుంది. ఒకటి రుచులు చూస్తూ ఉంటుంది, ఏదో మాట్లాడుతూ ఉంటుంది, కంటాలు తెచ్చి పెడతా ఉంటుంది, ఇవాళ మాట్లాడితే మళ్ళీ రేపు అయ్యాం సారీ అంటాం, ఏదో మాట్లాడుతూ ఉంటుంది. రెండు పనులు చేసి ఈ నాలుగు నియమించటం చాలా కష్టమని గాంధీ ఒక సందర్భంలో చెప్పారు. అయితే అజ్ఞాని యొక్క హృదయం నాలుగు మీద ఉంటుంది, జ్ఞాని యొక్క నాలుగు హృదయంలో ఉంటుంది, జ్ఞాని యొక్క నాలుక హృదయంలో ఉంటుంది. అంటే వాడు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది అన్నమాట. కలకాలం నిలబడుతుంది, అది చిరకాలం నిలబడుతుంది. అజ్ఞాని యొక్క హృదయం నాలుక మీద ఉంటుంది, జ్ఞాని యొక్క నాలుక హృదయంలో ఉంటుంది. అంటే ఒక్క మాట ఒక పులిష్ట ఒక జ్ఞాని మాట్లాడే ఇప్పుడు ఒక పులిష్టాప కానీ కామా కానీ మార్చడానికి వీలు లేదు. ఈ అరుణాచలం ఈ రోజున ఇక్కడ జ్యోతి ప్రజ్వలన చేస్తారు. ఈ జ్యోతి ప్రజ్వలన అంటే ఈ రోజున ఈశ్వరుడు, ఈశ్వరుడు అంటే యజమాని ప్రభు భర్త, ఈ యజమాని అంటే ఈశ్వరుడు అంటే నియమించేవాడు. ఈ పంచభూతాలని ఇప్పుడు గాలివానలు వస్తాయంటే ఈశ్వరుడికి తెలియకుండా రాదు, భూకంపాలు వస్తాయంటే ఈశ్వరుడికి తెలియకుండా రాదు. ఈ యావత్ సృష్టిలో ఈ ప్లానెట్లే కాదు, ఈ భూమి మీద కాదు, ఖగోళంలో ఎక్కడ ఏది జరిగినా ఈశ్వరుడికి తెలియకుండా జరగటానికి వీలు లేదు. వాడు ఈశ్వరుడు అంటే వాడు జరిగేది మనం ఏదో అనుకుంటాం, కానీ జరిగేది ఈశ్వర సంకల్పం. ఒకసారి మనం అనుకున్నది ఈశ్వర సంకల్పం కలుస్తూ ఉంటుంది, అప్పుడు జరిగేది ఈశ్వర సంకల్పమే. కానీ మనం అనుకుంటాం మా తెలివితేటలలో ఇది సాధించామని. నీకు ఈ జన్మలో ఏదైనా ఒక ఆడ జయం కలిగినా అది కేవలం నీ తెలివితేటల వల్ల జరగటం లేదు, నీ పూర్వజన్మ సుకృతం వల్ల నీకు ఆ జయం కలుగుతుందని రమణాచార్యుడు చెప్పాడు ఒక సందర్భంలో. అందరూ తెలియని వాళ్ళే, తెలియని వాళ్ళే కాని వాళ్ళు, అందరూ తెలియని వాళ్ళే, అందరికీ జయం కలుగుతుంది. కేవలం నీ తెలివి మీద అది ఆధారపడలేదు, ఈ జన్మాంతర సుకృతాన్ని బట్టి కర్మ యొక్క వేగం కట్టి ఈశ్వరుడి పేరు కర్మ ఫలదాత. అయితే ఈ జన్మాంతరంలో పూర్వజన్మకి ఈ జన్మకి ఒక అనుబంధం ఉంటుంది, దాన్ని బట్టి నీకు ఆ జయం కలిగింది. కానీ కేవలం నీ కలిగిన జయం ఈ జన్మ మీద ఆధారపడి లేదు. ఇక్కడ జ్యోతి స్తంభం బ్రహ్మ విష్ణువుడికి కథ ఏమిటంటే, అంటే ఈ సందర్భాన్ని బట్టి కథలు చెబుతాం. రమణ మహర్షి గారు సరసంగా కథలు చెప్పే అలవాటు ఎక్కువ, ఆయన గాథల వల్ల బాధలు వస్తాయని ఓరాయన గాథలు ఎక్కువ చెప్పే అలవాటు లేదు, గాథల వల్ల బాధలు వస్తాయని ఆ స్టోరీస్ చెప్పే అలవాటు లేదు ఆయనకి. కానీ ఈ సందర్భాన్ని బట్టి ఇక్కడ 2 మాటలు చెప్పాలి. ఇక్కడ ఈ కాంటాక్ట్ని పురస్కరించుకున్నా, ఇది అజ్ఞానాన్ని అహంకారాన్ని, అజ్ఞానానికే మరొక పేరు అహంకారం, ఇది దాన్ని తొలగించడానికి ఏర్పడినటువంటి అవతరించినటువంటి ఇది కొండ. రమణ మహర్షి గారు ఏమన్నారంటే కైలాసంలో శివుడు ఉన్నాడు, కైలాసంలో శివుడు ఉన్నాడు, ఈ కొండ మీద శివుడు కాదు, కొండ అంతా శివుడు అని. కొండ మీద శివుడు ఉండటం కాదు, కొండ ఉంటే శివుడే, కైలాసంలో శివుడు ఉన్నాడు కానీ ఇక్కడ కొండ మీద శివుడు ఉండటం కాదు, కొండలో కొండంతో శివుడే, శివుడి యొక్క మేనిఫెస్టేషన్ అని హీల్యాన్. దీని గురించి శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే, ఇది హిమాలయ పర్వతాల కంటే బాగా యానిసెంట్ అని చెప్పారండి. ఈ కొండ రాడ్ పరీక్ష పెట్టి హిమాలయ పర్వతాల కంటే బాగా యానిసెంట్ లో యానిసెంట్ టైం నుంచి ఉన్నటువంటి కొండ అని. ఋగ్వేదంలో కూడా ఈ కొండ గురించి మెన్షన్ చేశారు. అంటే వేదకాలం నుంచి కూడా ఇది ఉంది, కేవలం పురాణాలే కాదు వేదకాలం నుంచి కూడా ఇది ఉంది. ఫ్రమ్ ఋగ్వేద టు కలియుగ, ఈ యుగం వరకు అలా నిలబడి. ఈ రోజున బ్రహ్మ విష్ణువులకి అంటే మనకు అర్థం అవటం కోసం ఆ దేవతల పేర్లు చెప్పి చెబుతున్నారు. ఇక్కడ బ్రహ్మ విష్ణువులకి నేను గొప్పవాడినా నేను గొప్పవాడినా, అసలు మానవుల బుద్ధిలో ఉన్నటువంటి బలహీనత ఏంటంటే అందరి మీద పెత్తనం చేయాలని ఉంటుంది. మన అమెరికన్స్ నన్ను ప్రశ్న అడిగారు, ఇది చాలా ప్రాక్టి మానవుడి బుద్ధిలో హింసా ప్రవృత్తి ఎక్కువ ఉంటుంది, అందుకే ఇప్పుడు నక్సలైట్లు టెర్రరిస్టులు ఎక్కువ వస్తున్నారు. అసలు సహజంగా కూడా మానవుడి బుద్ధిలో హింసా ప్రవృత్తి ఎక్కువ ఉంటుంది అహింసా ప్రవృత్తి కంటే. హింసా ప్రవృత్తి ఎందుకు ఎక్కువగా ఉంది, ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటని ఇప్పుడు మనం చిన్నప్పుడు కూడా మనం మాస్టర్ వచ్చేసి ఎన్ని దెబ్బలు తిన్నాం, ఎక్కడ రాబోతే పట్టు కొట్టేయచ్చాం, వీళ్ళు రాయిపోతే పట్టు కొట్టేయచ్చాం, పైగా గుండీలు చేయించటం, ఈ గోడ గోడకి ఎలా జారబడమన్నమంటాం. అది చదువు నేర్పడంలోనే హింస ప్రారంభమైంది. మనం ఎన్ని దెబ్బలు తిన్నాము, మన అమ్మ ఎన్ని మొట్టికాయలు ముట్టిందో మనల్ని. అది హింసా ప్రవృత్తికి జనరల్ గా మానవుల్లో టీచర్ కూడా ఒకసారి చెప్తాడు వాడికి అర్థం అవుతుంది పట్టు కొట్టేస్తాడు, రెండోసారి చెప్తాడు వాడికి ఉండదు. ఆ వైలెంట్ బిహేవియర్ మానవుడికి ఎందుకు వచ్చిందని తర్వాత అందరికీ పెత్తనం చేయాలంటున్న అందరి మీద సేవ చేసేవాళ్ళు 5 పెత్తనం చేసేవాళ్ళు 15 ఎక్కడ చూసిన ఏ ఫంక్షన్ లో చూసినా సేవ చేసేవాళ్ళు 5 పెత్తనం చేసేవాళ్ళు 15 పలకీతో కూర్చున్న వాళ్ళు 10 మోసేవాళ్ళు 2. అదే మానవుడు యొక్క ఆ ప్రవృత్తి ఎలా ఉంది. సరే బ్రహ్మ విష్ణువుల యొక్క ఏంటంటే నేను, అది మానవ స్వభావం మనలోనే ఉండదు, నేను అధికంగా నేను అధికంగా మనలో కూడా అనుకుంటాం, అందరికంటే నేను అధికంగా అనుకుంటాను, ఎందుకో తెలియదు, అది ఒక మూర్ఖత్వం. వాడికి తెలియకుండా అందరిలో నేను అధికంగా అందరికంటే అధికంగా అది ప్రతి వాడి వాడి అజ్ఞానానికి సంకేతం, అది వాడి అవిద్య గుర్తు, లోపల ఇగ్నోరెన్స్ గుర్తు. మీరు ఏ ప్రైమ్ మినిస్టర్ని అడగండి, ఏ చీఫ్ మినిస్టర్ని అడగండి, మీరు అన్ని రైతులు చేసేస్తున్నామని చెప్తారు. కానీ అబ్రహం లింకన్ చెప్పాడు, నేను ప్రెసిడెంట్గా ఉండి కొన్ని పొరపాట్లు చేశాను, చెయ్యాలని మటుకు చేయలేదు, నాకు తెలియక చేశాను కొన్ని పొరపాట్లు అని చెప్పి ఇప్పుడు అలా చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఎవడున్నాడు, రాష్ట్రపతి ఎవడున్నాడు, ఇది అబ్రహం లింకన్ చెప్తాడు. అవన్నీ స్లో వాకర్, నేను స్పీడ్గా పరిగెట్టి మనిషిని కాదు, స్లోగానే వెడతాను, వెనక్కి తిరిగి చూడను, నేను స్లోగానే వెడతాను, వెనక్కి తిరిగి చూడను ఆయన చెప్పాడు. నేను ప్రెసిడెంట్గా చేసి, అమెరికా ప్రెసిడెంట్గా చేసి కొన్ని పొరపాట్లు చేశాను, కానీ తెలిసి ఉద్దేశపూర్వకంగా చేయలేదు, నాకు అనుభవం లేక కొన్ని పొరపాట్లు చేశాను. అటువంటి మనిషిని జాతి వెంటనే క్షమిస్తుంది. ఇంకా నేను సత్యాన్వేషకుడు, ఆయన జీవితంలో ఓడిపోవటం పని అబ్రహం లింకన్, ఓడిపోయి ఒకేసారి అమెరికా ప్రెసిడెంట్ అయిపోయాడు. ఓడిపోతే ఏడు ఓడిపోతే రేపు ఆ కోట వేసుకుని కోర్టు వెళ్ళిపోతాను, వాడు మనం అయితే దెంగలు పెట్టుకుంటాం. ఆయనకు ఓడిపోవడం అలవాటు అయిపోయింది అని తర్వాత అడిగారు, ఇదేంటి ఓడిపోవడం అంటే, ఆయన ప్రజలు కొంతమంది ఓడిపోతే ప్రజలను పట్టి తిడతారు, కొంత ప్రజలు మాకు అన్యాయం చేశారని ఇలాగ అంటాడు లింకన్ అన్నాడు. వాళ్ళకి ఓడించడం, నన్ను ఓడించడం ఆడకు అలవాటు అయింది, రేపు ఓడిపోవడం నాకు అలవాటు అయింది, రేపు ఆవిట్ అయిపోయినా ఇంకా దండ పెట్టుకునే అవకాశం లేదు. ఆయన భార్య చనిపోతే 40 మళ్ళీ నామినేషన్ వేసేసాడు, ఇది ఎలక్షన్ వస్తాను, దేంట్లో అయ్యా నీ భార్య చనిపోయి 40 అయింది అప్పుడు నామినేషన్ అంటే, ఇప్పుడు నామినేషన్ అయితే మానేస్తే నా భార్య బతికి మళ్ళీ తిరిగి వస్తుందా అన్నాడు. ఇప్పుడు జీవించుండగా బాగా చూడాలి, చనిపోయిన తర్వాత దుఃఖపడకూడదు. మనం ఏం చేస్తామంటే జీవించుండగా బాగా చూడడం, చనిపోయిన తర్వాత దుఃఖపడతాం, వ్యతిరేకం, పరస్పర విరుద్ధం. నేను నా భార్య పట్ల నా ధర్మం నేను పూర్తిగా నిర్వర్తించాను, ఆవిడ చనిపోయింది, నేను మ్యాక్సిమంగా ఆవిడ చేయగలిగింది చేశాను, ఆవిడ నీడ్స్ ఏంటో చూశాను, ఇప్పుడు చనిపోయింది, మీరు నామినేషన్ ఎందుకు వేస్తున్నారని అడుగుతున్నారు, నామినేషన్ ఎదుగుతూ మానేస్తాను, ఆడు తిరిగి బతికి వస్తుందా. ఎందుకు నీకు లింకన్ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఆయన ఆ ప్రజలు నిజంగా ప్రేమించిన వ్యక్తి, అంటే అది ఎప్పుడూ రియాక్షన్ లేదు ఆయన జీవితంలో, అందుకే ఇమోటల్ అయ్యాడు. ఇలా అమెరికాలో ప్రెసిడెంట్ లో 45-46 మంది ప్రెసిడెంట్లు చేస్తాండి. ఇలా మనకి ప్రెసిడెంట్ జాబ్కి వచ్చిన వాళ్ళు ఎవరో ముగ్గురు, ఉడ్రే విల్సన్ అక్కడ, జార్జ్ వాషింగ్టన్ అక్కడ, లింకన్ అక్కడ, 4-5 ప్రెసిడెంట్ అమెరికన్స్ కూడా వాళ్ళనే జ్ఞాపించుకుంటారు. ఆ నిరాడంబర జీవితం, నిరహంకార జీవితం అని ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి కూడా చేస్తూ వాళ్ళ మనవలు ఎక్సర్సైజ్ పుస్తకాలు తీసుకురామని చూస్తూ ఉండేవాడు. అంటే అసలు అమెరికాలో టీచింగ్ ఎలా ఉంది, కరెక్ట్ గా చెబుతున్నారా లేదా, ఏమైనా వ్యాకరణ దోషాలు ఉన్నాయి. ఆ మేస్టర్ ఎక్కడైనా పొరపాటు చేస్తే ఆ మేస్టర్ పొరపాటు చేశారని స్టూడెంట్కి తెలియకూడదు. ఎక్కడైనా గ్రామర్ పాయింట్ తప్పు చెబితే ఇది మేస్టర్ మీరు ఇక్కడ పొరపాటు చెప్పారు, ఈ వాక్యం ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి, ఇక్కడ వ్యాకరణ దోషం కనిపిస్తుందని ఒక కబర్లో రాసి ఆ కబర మూసేసి అలా మనం అది ఓపెన్ చేయొద్దని చెప్పి ఆ మేస్టర్కే మనవడు ఇంకేత. అది ఆయన గొప్పతనం నచ్చేవాడు. అంటే టీచర్కి, టీచర్కి స్టూడెంట్ దగ్గర టీచర్ని లోపు చేయకూడదు. అక్కడ ఆయన ఆయనను లోపం సరిచేయాలి వారు అమెరికా ప్రెసిడెంట్ లింకన్. ఇది చిన్న విషయం, కానీ అమెరికాలో టీచింగ్ ఎలా ఉందో చూద్దాం. ఈ రోజు మనకి సాయంత్రం 6 గంటలకి జ్యోతి పరిజ్వలన చేస్తారు. ఆధిపత్యం కోసం పోరు. అంటే విష్ణువుకి, బ్రహ్మదేవుడికి నేను అధికన్నా, నేను అధికన్నా, సుపీరియారిటీ కాంప్లెక్స్, నేను అధికన్నా, నేను అధికన్నా ఒక పోరు వచ్చింది. ఇది ఎవరో కల్పించింది కాదు, పురాణ అంతర్గతం. ఇదంతా మన కోసం చెప్పిన స్టోరీస్, మనం బాగుపడటానికి చెప్పిన స్టోరీస్, మన బలహీనతలు అక్కడ చూపిస్తూ ఉంటారు. నేను అధికన్నా, నేను అధికన్నా ఇద్దరు వస్తే, ఇద్దరు పెద్దవాళ్ళ దగ్గర తేడా వచ్చినప్పుడు, ఇద్దరు పెద్దవాళ్ళ మధ్య పోరాటం వచ్చినప్పుడు మనం తీర్చలేము ఆ తగు. ఆ తగు వాళ్ళిద్దరికంటే పై ఎత్తి వాడు తీర్చారు. కొన్ని తగువులు మామూలుగా చెప్తే తీరవు, వాళ్ళిద్దరికంటే పై ఎత్తి మనిషిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. మనం ఏదో పుస్తకాలు చదివి రేదని చెప్తే వాళ్ళు ఒప్పుకోరు. ఆ ఇద్దరికంట ఎక్కువ అధికారం ఉండాలి, వాడికి ఏదో శక్తి ఉండాలి, అక్కడ వాడి మాటకి ఏదో కమాండ్ ఉండాలి, వాడు చెప్తే చదువు చదువుతుంది. అంటే కొంచెం పై ఎత్తు మనిషిని తీసుకురావాలి చదువుకోవడానికి. అలాగే వీళ్ళిద్దరికంట పై ఎత్తు మనిషి వీస్తాడు. ఈ రోజునే ఇక్కడ జ్యోతి స్తంభం రూపంలో తెలిసాడు. ఈ రోజున ప్రత్యేక పది ఈశ్వరుడు సర్వాంతర్యామి. ఈశ్వరుడు అంటే అక్కడ శివుడని కాదు, కేవలం శివుడని కాదు, అంటే యజమాని. ఈ క్రియేషన్ అంతా యజమాని. అది ఈశ్వరుడు, ఈశ్వర శబ్దం రాముడికి వర్తిస్తుంది, కృష్ణుడికి వర్తిస్తుంది, శివుడికి కూడా వర్తిస్తుంది. ఈశ్వరుడు అంటే నియమించేవాడు, వాడు చేసిన కర్మను బట్టి, ఆ ఫలితాన్ని బట్టి, ఆ దేహాన్ని, ఈ శరీరాన్ని నియమించేవాడు. ఆ శరీరం ఎప్పుడు జన్మించాలి, ఆ శరీరానికి ఏ అనుభవం రావాలి, అదృష్టం ఎప్పుడు వెంటాడాలి, దురదృష్టి ఎప్పుడు వెంటాడాలి, ఆ శరీరం ఎప్పుడు చనిపోవాలి, ఎప్పుడు శరీరం లోకాన్ని విడిచిపెట్టి ఆ శరీరం విడిచి వెళ్ళిపోవాలి, జీవుడు ఎప్పుడైతే విడిచిపెట్టాలి ఈ శరీరాన్ని, ఈ కళేబరాన్ని ఎప్పుడు విడిచిపెట్టాలి, ఏమి పులిస్టాపు లేకుండా, కామ తేడా లేకుండా రచిస్తాడు. ఆ ప్రారంధాన్ని రచిస్తాడు వాడు. ప్రారంధం లేకుండా, ప్రారంధం తాలూకు అనుభవం లేకుండా, ఏదైనా అనుభవించవలసింది లేకుండా ఈ శరీరం రాని రాదు. అది పుణ్య ప్రారంధం అవచ్చు, పాప ప్రారంధం అవచ్చు. ప్రారంధం లేకుండా అసలు శరీరం భూమి మీదకి రావటానికి వీలు లేదు. అయితే ఈ సంఘటన ద్వారా మనం నేర్చుకునే పాఠాలు చాలా ఉన్నాయి. మన పుస్తకాల్లో చదివి నేర్చుకునే పాఠాల కంటే జీవితంలోంచి నేర్చుకునే పాఠాలు ఎక్కువ ఉన్నాయి. గాంధీ గారు అనేవారు ఏదైనా సందేశం చెప్పమంటే నా దగ్గర సందేశాలు ఏమి లేవు, నా జీవితం ఏమి సందేశం, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్. నాకు సందేశాలు ఏముంటే నా లైఫే మెసేజ్ అని. పైగా ఆయన జీవితంలోంచి నేర్చుకున్న పాఠాలు కూడా అనేక చెప్తాడు ఆయన ఆటోబయోగ్రఫీలో. ఆయన జీవితంలోంచి ఏ పాఠం నేర్చుకున్నాడు, ఎలా నేర్చుకున్నాడు, అనేక విషయాలు చెప్తాడు ఆయన ఆటోబయోగ్రఫీలో. ఆధిపత్యం పూరులో ఈశ్వరుడికి జ్యోతి స్తంభ రూపంలో తెలిసాడు. ఇది పంచభూతాలు ఉన్నాయి మనకు. పంచభూతాలు అంటే ఈ మధ్యన ఒక నాస్తికుడు అన్నాడు భూతాలు 4 కాదండి, 5 భూత అయింది, భూతాలు 5 కాదు 4 అన్నాడు. అది పంచభూతాలు అంటే అక్కడ ఆకాశం అనే ఒక స్పేస్, ఇప్పుడు మీకు నాకు మధ్యన స్పేస్ కూడా, ఇది కూడా ఒక భూతం, స్పేస్ కూడా ఒక భూతం. స్పేస్ ఉంది కదా, ఈ స్పేస్ ఉంది కాబట్టి మనం ఇక్కడ కూర్చోగలుగుతున్నాం. ఇప్పుడు మీకు నాకు వద్దిన ఎడం ఉంది కదా, ఇదంతా స్పేస్. ఇది ఆకాశం అంటే ఇదే ఆకాశం. ఇది అగ్ని పంచభూతాల్లో, ఇది అగ్నిలింగం. దీన్నే జ్యోతిస్తంభం రూపంలో ఇక్కడ తెలిశాడు ఈశ్వరుడు. ఏంటి ఆధిపత్యం పోరు నివారించటానికి? సరే మీరు నా ఆది అంతను చూసి రండి అని చెప్పాడు. మీరిద్దరిలో ఎవరు గొప్పవారు అనుకోవాలి, మీ యొక్క ఇది అని చెప్పి మీరు నా ఆది అంతము చూసి రండి, ఎవరు చూసి వస్తే వారు గొప్పవారుగా నిర్ణయిస్తారని ఈశ్వరుడు ఒక నియమం పెట్టాడు. విష్ణుదేవుడు కిందకి దొరుచుకుంటూ వెళ్ళాడు వరాహ రూపంలో, కిందకి దొరికి మొదలు చూడటానికి. బ్రహ్మదేవుడు హంస రూపంలో పైకి ఎగురుతూ వెళ్ళాడు. ఆయన పైకి ఎగురుతూ వెళ్ళాడు, ఈయన లోపల దొరుచుకుంటూ, ఈయన మొదలు చూడటానికి వెళ్ళాడు, ఆయన చివర చూడటానికి వెళ్ళాడు. మొదలున్న చోట చివరి ఉంటుంది, ఆదిన చోట అంతం ఉంటుంది. ఈశ్వరుడికి ఆది లేదు, అంతం లేదు, మొదలు లేదు, చివర లేదు. ఆది అంతం లేనివాడు, మొదల చివర లేనివాడు ఈశ్వరుడు, ఎప్పుడు ఉండేవాడు ఈశ్వరుడు. ఈయన విష్ణుదేవుడు తెలుసుకుంటూ లోపలికి వెళ్ళాడు, భూమి లోపలికి మొదల చూడటానికి వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళినా మొదల కనపడటం లేదు, అది ఉంటే కదా కనిపించడానికి. ఎంత దూరం వెళ్ళినా కనిపించటం లేదు, తన వాటమును అంగీకరించాడు. వచ్చి బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాడు, అతనికి చివర కనిపించడం లేదు, ఆ చివరి భాగం కనపడటం లేదు. పైనుంచి వస్తున్నాయి, కామధేను ఒకటి మొదలయ్యే ఒకటి, రెండు పైనుంచి వస్తున్నాయి. మీరిద్దరే ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగాడు బ్రహ్మదేవుడు. అది కోర్టులో, ప్రతి కోర్టులో కూడా ఇప్పుడు రెండు సాక్ష్యాలు వేసుకుంటారు. ఒక సాక్షి, రెండు సాక్ష్యాలు పెట్టాలి మనం. కోర్టులో కూడా రెండు సాక్ష్యాలు అలవాటు ఈ కథలో నుంచి వచ్చింది. ఇప్పుడు కోర్టులో ఎక్కడైనా రెండు సాక్ష్యాలు చెప్పిస్తారు, ఒక సాక్ష్యం కాదు. ఇది అవినాశేశ్వరుడు కథలో నుంచి ఇది ప్రారంభమైన కోర్టులో రెండు సాక్ష్యాలు. ఒక సాక్షి అయితే బలంగా ఉండదని బ్రహ్మదేవుడు రెండు వేసుకున్నాడు. పైనుంచి ఎక్కడ వస్తాను, మొదలు రేపు వస్తుంది, కామధేను వస్తాను. వస్తా అంటే వాళ్ళని అడిగాడు, మీ ఇద్దరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఎక్కడో ఈశ్వరుడు యొక్క శిరస్సులో నుంచి వస్తున్నామయ్యా, చివరి భాగంలో నుంచి వస్తున్నాం, అక్కడ జారి పడి కిందకు వస్తున్నాం. మీరు ఎంతకాలం అక్కడి నుంచి జారిన, ఎప్పుడు పడ్డారో, ఎప్పుడు ఎంతకైనా కొన్ని యుగాలు అయింది ఇక్కడికి వచ్చాను ఇప్పటికన్నాడు. ఇంకా నేను ఎప్పటికి వెళ్తాను అక్కడికి అని ఒక ఉపాయం ఆలోచించాడు బ్రహ్మదేవుడు. ఉపాయం ఆలోచించాడు, ఏమని ఆలోచించాడంటే, మనం అక్కడికి వెళ్ళే సమస్య లేదు, ఈ పడికి బహుశా విష్ణుదేవుడు మొదలు చూసొచ్చి వచ్చుంటాడు అని వాళ్ళిద్దరితో ఏం చెప్పాడంటే, మీరు నా కోసం ఇద్దరు రెండు అబద్ధాలు చెప్పాలి, మీ ఇద్దరు కలిపి నేను చూసి చివరి భాగం చూసి వచ్చానని చెబుతాను, మీరు ఉరికే సరే సరే అనండి, మీరిద్దరు అంగీకరించాలి. అంటే అడిగేవాడు బ్రహ్మదేవుడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు చిన్న అబద్ధం చెప్పమన్నాడు ధర్మరాజుడు, నేను చెప్పను అన్నాడు. వాదమును అంగీకరిస్తాను కానీ లై చెప్పను అన్నాడు. నన్ను ఎవడనుకుంటున్నావు అన్నాడు. నువ్వు దేవాది దేవుడు, దేవుడే అన్నాడు. అయితే దేవుడు చెప్పమంటున్నాడు, చెప్పు అన్నాడు. ఆ ఫలం ఉంటేనే అనుగ్రహిస్తాను. నువ్వు దేవాది దేవుడు అందులో, నువ్వు నాకు తండ్రివి, తల్లివి, గురువు, దేవుడు, అన్నీ నువ్వే. మరి అన్నీ నేనే ఇప్పుడు చెప్పమంటే నీకు అభ్యంతరం ఏమిటన్నాడు. చెప్తానన్నాడు, ఒక చిన్న అబద్ధం చెప్పాడు. అంటే ఆయన చెప్పాలని చెప్పడు, దేవుడు చెప్పమంటున్నాడు కాబట్టి. ఇక బ్రహ్మదేవుడు వాళ్ళకి అబద్ధం చెప్పాలని లేదు, వాళ్ళకి ఎవరికి, మొదలు ఎక్కిని ఆ తామదేనుకుని అడిగేవాడు బ్రహ్మదేవుడు. సరే వాళ్ళిద్దరిని వేసుకొచ్చాడు రెండు సాక్ష్యాలు. అప్పటి నుంచి కోర్టులు రెండు సాక్ష్యాలు అలవాటు పడ్డాడు. వాళ్ళిద్దరిని వేసుకొచ్చాడు విష్ణువు, తన ఓటమును అంగీకరించాడు, అక్కడ కూర్చున్నాడు. ఇంకా వాళ్ళిద్దరూ వచ్చారు. బ్రహ్మదేవుడు అన్నాడు, నీ చివరి భాగం చూసి వచ్చేసాను అని ఊరుకోవచ్చు కదండి. అబద్ధం చెప్పేవాడికి ఆనవాళ్ళు ఎక్కువ ఉండాలి. మహాత్మా గాంధీ తన జీవిత చరిత్రలో రాశాడు, అబద్ధం చెప్పేవాడు ఎంత అజాగ్రత్తగా ఉన్న ఇబ్బంది లేదు, అబద్ధం చెప్పేవాడు ఎంత అజాగ్రత్తగా ఉన్న ఇబ్బంది లేదు, నువ్వేం చెప్పేవాడు మీదకి బహు జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. తన ఆటోబయోగ్రఫీలో రాశాడు, అబద్ధాలు చెప్పేవాడు ఏ రోజు కాదు, అజాగ్రత్తగా ఉన్న ఇబ్బంది లేదు, నిజం చెప్పేవాడు మటుకు బహు జాగ్రత్తగా ఉండాలి సుమా అని తన ఆటోబయోగ్రఫీలో గాంధీ రాశాడు. వీడు నేను చూసి వచ్చానని చెప్పొచ్చు కదా, నేను చూసి వచ్చానండి, నేను చూసేట్టు ఏమి చూశారంటున్నాడు. వాళ్ళిద్దరు చూశారండి ఈ కామధేనువుని, ఈ మొదలు రేకండి. ఇక్కడేమో అక్కడ 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 మీరు క్రైసిస్, ఆ క్రైసిస్ చూడండి. ఇక్కడ మీరు ఇక్కడ ఈయన చూస్తే, ఈయన చూస్తే శివుడికి, ఈశ్వరుని చూస్తే వీళ్ళిద్దరికి భయం వేస్తాను, మన ఇద్దరం అబ్బం అబద్ధం చెబుతానని ఆడికి అర్థం అవుతున్నాయి. చెప్పమని చెప్పేవాడు బ్రహ్మదేవుడు, ఎదురుగుండి ఎవరితో చెప్తున్నారు వీళ్ళద్దరం, సర్వాంతర్యామి సర్వసాక్షి, వీళ్ళు అబద్ధం చెప్తాండి, వీళ్ళు అబద్ధానికి ముందే ఉన్నాడు అక్కడ ఉన్నాడు, అబద్ధం చెబుతాడు తలంపు రాకముందు అక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, లోపల అంతర్యాముగా ఉన్నాడు, సర్వసాక్షి అయిన అక్కడ ఆ క్రైసిస్ చూడండి. బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడు చెప్పినట్టు చెప్పబోతే ఏం ప్రమాదం, ఇప్పుడు శివుడితో ఈశ్వరుడితో అబద్ధం చేస్తే ఏం ప్రమాదం, వాళ్ళకేం తెలియటం లేదు. ఈ కామధేను ఏం చేసిందంటే, నోడుతోటి వీడు చూచాడని చెప్పి తోక చూడ, నేను చెప్పిన మాట నమ్మొద్దని తోకని అలా ఊపుతాను. నోడుతోటి వీడు చూశాడు, వీడు ఆ చివరి భాగం చూచాడని బ్రహ్మదేవుడితో బ్రహ్మ ఇది కామధేను చెబుతాను చెప్పి తను తోట ఇలా అర్థం చెప్పుతాంది, నా నోరుతో చెప్పి మాట నమ్మకు వీడికి జడిసి చెబుతున్నాను. ఇంకా మొదలు కంప్లీట్ గా చెప్పేసి ఇంకా ఎలాగనే ఏదో అవుతుంది. ఇంకా బ్రహ్మదేవుడు సెంటి 100% ఇంకా బ్రహ్మదేవుడి పార్టీని మనం ఉండిపోతాం, కమిట్ అయిపోయాం కదా అని వాడు ఆ మొదలు రేఖ ఏం చెప్పిందంటే, పూర్తిగా సంపూర్ణంగా వీడి చివరి భాగం చూశాడు, మేము అక్కడి నుంచి వస్తున్నాం. అప్పుడు రెండు మాటలు చెప్పాడు విష్ణువుకి. అందరూ తన వాటముని తన నిరహంకారంగా నిరాడంబరంగా తన వాటముని యాక్సెప్ట్ చేశాడు. అని చెప్పి నిన్ను అందరూ కూడా దేవాలయాలు కట్టి నిన్ను పూజిస్తారంట. బ్రహ్మదేవుడికి నువ్వు చేసిన పనికి ఎవడో నిన్ను దేవాలయం కట్టి, అంటే బ్రహ్మదేవుడికి ఎక్కడ ఆలయాలు ఉండవు, నీకు ఆలయం కట్టి ఎవరో పూజించరని చెప్పాడు. ఇంక ఇద్దరు సాక్ష్యాలు వేసుకొచ్చారు కదా, ఇద్దరు సాక్ష్యాలను వేసుకొచ్చారు. వాళ్ళిద్దరికి ఏం చెప్పాడంటే, ఆవుకేం చెప్పాడంటే, నువ్వు ముఖంతో అసత్యం చెప్పావు, తోకతోటి సత్యం చెప్పావు, అందరూ నీ తోకనే పూజిస్తారు కానీ నీ ముఖాన్ని ఎవరో పూజించరని చెప్పాడు. మొదలు రేఖతోటి ఏమని చెప్పాడంటే, నన్ను అనేక పుష్పాలతోటి భక్తులు పూజిస్తూ ఉంటారు, నన్ను పూజించే పుష్పాల్లో నిన్ను జార్చకుండా ఉందిరుగాక అని మొదలు రేఖను. అందుకే మొదలు రేఖను శివ పూజలు, శివుణ్ణి పూజించేటప్పుడు మొదలు రేఖను జార్చరు. ఇది కథ. అంటే బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, వాళ్ళ అహంకారం, వాళ్ళ అజ్ఞానం, ఆధిపత్యం పోరు నివారించడానికి ఈ రోజున జ్యోతిస్తంభం కింద వెలిచాడు కాబట్టి ఈ రోజున ఇక్కడ దాని గుర్తుగా, దాని సంకేతంగా ఇక్కడ దీపం వెలిగిస్తారు. ఈ రోజున ఆయన జ్యోతిస్తంభ రూపంలో బ్రహ్మ విష్ణువుని ఇక్కడ దర్శనం ఇచ్చాడు. ఆయన ఎక్కడిచ్చాడు? జ్యోతి ఈ గిరి రూపంలో ఇవ్వలేదు, జ్యోతిస్తంభ రూపంలో ఇచ్చాడు. మొదలు లేదు, చివరలేదు. అప్పుడు విష్ణుదేవుడు ఏమడిగాడంటే, నిన్ను పూజించుకోవాలి కదా, కొండంత దేవుడికి కొండంత పచ్చి ఎక్కడ తేగలం మేము? ఇంత పచ్చి నిన్ను పూజించడానికి, ఇంత కొండను పూజించడానికి మాకు పచ్చలు ఎక్కడ ఉంది? అయితే నువ్వు మమ్మల్ని పూజించడానికి నువ్వు అనుకూలంగా ఉండాలి, నువ్వు నిన్ను వర్షిప్ చేసుకుంటాం, నేను వర్షిప్ చేసుకుంటామని వాళ్ళు ప్రార్థిస్తే ఆ జ్యోతిస్తంభం ఉపసంహరించి ఉపసంహరించి విత్డ్రా చేసి విత్డ్రా చేసి విత్డ్రా చేసి గిరిరూపం ధరించింది. అప్పుడు అర్చన చేసుకోవాలి తొలిలింగం ఆదిలింగం. అప్పుడు ఈశ్వరుని వీళ్ళు ప్రార్థించారు, ఇంతకుండా నేను ఎక్కడ పూజించగలవాను. అప్పుడు అరుణాచలేశ్వరుడుగా లింగరూపం ధరించాడు. ఇది తొలిలింగం ఆదిలింగం. అంటే ప్రతి శివాలయంలో కూడా వెనుక భాగంలో అరుణాచలేశ్వరుని కథ ఉంటుంది. అప్పుడు లింగరూపం ధరించాడు. అరుణాచలంలో స్కాంద పురాణాంతర్గతం ఏమిటంటే, అరుణాచలంలో ఈశ్వరుడు మూడు రూపాల్లో ఉన్నాడు. ఒకటి గిరి రూపం, రెండు లింగరూపం, అంటే అరుణాచలేశ్వరుడు గుళ్ళో ఉన్నటువంటి లింగరూపం, మూడు సిద్ధరూపం. అంటే సిద్ధ పురుషుడు అంటే మనంలాగా రక్త మాంసాలతో ఎముకలతోటి శరీరధారుడయ్యి ఉన్నటువంటి రూపం ఒక రూపం ఉంది. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు కింద అక్కడ సిద్ధరూపం ఉందని పురాణాలను వర్ణించారు. దాని ఆకులు కూడా ఎలా ఉంటాయో వర్ణించారు. ఆకులు రమణ మహర్షి గారు తన కళ్ళతో చూశారు, కానీ ఆ చెట్టును సమీపించలేకపోయారు ఆయన కూడా. ఇంకా ఆ చెట్టుని కనుక సమీపిస్తే ఆయన అదృశ్యం అయిపోతాడు. ఇంకా రమణాశ్రం లేదు, బోధ లేదు, ఆయన వచ్చిన పని ఇంకా ఆగిపోతుంది. ఎప్పుడో విరూపాక్ష గుహలో ఉండగా రమణాశ్రం అనేది లేనప్పుడు ఆయన చెట్టు దగ్గరికి సమీపించడానికి వెళితే వెళ్ళలేకపోయాడు. దానికి ఏదో మళ్ళీ కథ ఉంది, ఆ కథలోకి నేను వెళ్ళిన వెనక్కి తిరిగి వచ్చేసాడు. కానీ ఆకు మటుకు చూశాను అని చెప్పాడు. ఆకు అంటే మర్రాకు బాగా చిన్నదిగా ఉంటుంది. కాంద పురాణంలో మర్రాకు ఎంత ఉందంటే, శివుడు ఆ వృక్షం కింద ఏ వృక్షం కిందకి వచ్చిన ఆ మర్రి ఆకులో మనం శుభ్రంగా భోజనం పెట్టుకుని తినవచ్చు. అంత పెద్ద ఆకు ఉంది ఆ చెట్టుకి, అంత పెద్ద ఆకులు కాంద పురాణంలో ఉంది. ఆకును భగవాన్ చూశారు. అంటే మనకి వేదాల్లో రాని రాసిన విషయాలు లేకపోతే ఉపనిషత్తుల్లో రాయి అన్నీ అసత్యాలు అనుకుంటాం మనం. ఎందుకు అసత్యాలు అనుకుంటాం అంటే, మన బుద్ధికి అందని విషయాలు చాలా ఉన్నాయి, మన బుద్ధికి అందని విషయాలు చాలా ఉన్నాయి. తర్వాత మన ఇంద్రియాలకు అందని విషయాలు చాలా ఉన్నాయి, మన తెలివికి అందని విషయాలు ఉన్నాయి. ఈ విశాలమైన సృష్టిలో ఈ భూమి అంత, ఈ భూమి మీద ఈ మనిషి అంత, ఈ మనిషికున్న తెలివి అంత, నా తెలివితోటి ఇదంతా నేను అర్థం చేసేసుకుంటానంటే వాడు ఎంతరో వాడి ఐనిస్టా ఆల్బర్ట్ ఐనిస్టాన్ అన్నాడు, దేవుడు నేనేదో పట్టేసుకుంటాను, నా తెలివి తేడితో నేను పట్టేసుకుంటాను. ఆల్బర్ట్ ఐనిస్టాన్ అంటే ఫిజిక్స్ లో మ్యాథమెటిక్స్ లో నేచర్ ఇంతవరకు అంత బెస్ట్ బ్రెయిన్ ని ప్రొడ్యూస్ చేయాలి వాడు. ఐనిస్టాన్ అంటే హిస్టరీ, పురాణ వేదం వదిలేయండి, హిస్టరీ రికార్డ్ చేసినంత కాలంలో ఫిజిక్స్ లో మ్యాథమెటిక్స్ లో అంత బెస్ట్ బ్రెయిన్ నేచర్ ప్రొడ్యూస్ చేయలేదు వాడు ఐనిస్టాన్, ఆల్బర్ట్ ఐనిస్టాన్. వాడు అన్నాడు, మానవుడికి నా తెలివితేటలతో నేను దేవుణ్ణి పట్టేసుకుంటాను అనుకోవటం ఎటువంటి అంటే, మనం ఏదైనా పట్టకర్ని చేతులు పట్టుకున్నాం అనుకోండి, ఒక పట్టకర్ని చేతులు పట్టుకున్నాం అనుకోండి, నేను నన్ను ఏ చెయ్యి అయితే పట్టకరి పట్టక ఏ చెయ్యి అయితే నన్ను పట్టుకుంటా ఆ చెయ్యి నేను పట్టేసుకుంటాను, నేను పట్టేసుకుంటానని పట్టకర్ అనుకోవటం ఎటువంటి దేవుని తెలివి కూడా, దేవుడి దేవుణ్ణి తెలివితో పట్టుకోవడం కూడా అటువంటిది అన్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. నా చేతితో నేను ఒక పట్టకర్ని పట్టుకుంటే ఆ పట్టకారు నన్ను ఎవడైతే పట్టుకున్నాడో వాడి చెయ్యి నేను పట్టేసుకుంటాను ఆ పట్టకారు అనుకుంటే ఎలా ఉంటుందో, నీ బుద్ధిని ఎవడైతే ఆడిస్తున్నాడో, నిన్ను బొమ్మల్లాగా ఎవడైతే తిప్పుతున్నాడో, నీ తెలివితోటి ఆయన్ని పట్టేసుకోవడం అనుకోవడం కూడా అటువంటిదే అన్నాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. యువర్ క్రీచర్స్ ఆఫ్ డెస్టినీ, అక్షర మన మాల ఏదో నాలుగు ఈ సందర్భాన్ని బట్టి ఈ క్షేత్రంలో గమన మహర్షి గారు అనేక క్షేత్రాలు ఉన్నాయి. తిరుపతి ఉంది, కాశీ ఉంది, బదరి ఉంది, కేదార్నాథ్ ఉంది, ఇంకా అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. రమణస్వామి ఈ క్షేత్రం చేత ఆకర్షించబడ్డాడు. అలాగే శంకరాచార్యులు వారు ఆది శంకరాచార్యుల వారికి కాశీ అంటే పరమ ప్రీతి ఆయనకి. ఆయన ఎక్కడికి వెళ్ళినా దేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏదో టైంలో అవకాశాన్ని బట్టి వచ్చి కాశీలో ఒక నెల రోజులు ఉంటేనే కానీ ఆయనకు సాటిస్ఫాక్షన్ కలిగేది కదా ఆది శంకరాచార్యుల వారికి. ఆయనకి పరమ ప్రీతి అది విశ్వేశ్వరుడన్నా కాశీపట్నం అన్నా. రమణ మహర్షి గారు ఇక్కడికి వచ్చి ఈ క్షేత్రంలో 54 సంవత్సరములు ఉన్నారు. 54 సంవత్సరం లెక్కుంటే ఈ క్షేత్రాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చూసి రావాలన్నా కనీసం తలంపు కూడా నాకు రాలేదు అన్నారు. ఆయన నడిచి ఇది నడవని కొండ, నడిచే కొండ, ఇద్దరికి తేడా ఏమలేదు. ఈ కొండ అలా ఉందా ఆయన అలా ఉండిపోయాడు. ఈ కొండ కదలదు, ఆయన అటు ఇటు తిరిగాడు, అటు ఇటు కదిలేడు అంతేకాని అది ఆయన కదిలిన కొండ, ఈయన కదలని కొండ. దీని గురించి అక్షర మణ మాలని మణ మాల సర్వసాధారణంగా పెండ్లి కుమార్తెకి పెండ్లి కుమారుడికి దండలు ఇస్తారు మార్చుకోమని. మ్యారేజ్ అయిన తర్వాత పెండ్లి అయిన తర్వాత దండలు ఇస్తారు పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుడికి, పెండ్లి కుమారుడి పెండ్లి కుమార్తెకి దండలు మార్చుకుంటారు. ఇక్కడైనా రమణ మహర్షి గారు తనను పెండ్లి కుమార్తెగా భావన చేసుకుని శివుణ్ణి పెండ్లి కుమారుడిగా ఈయన బ్రైడ్ ఆయన గ్రూమ్ను ఇరవై బ్రైడ్ ఆయన గ్రూమ్ కింద భావన చేసి మనం పుష్పాలతో దండలు కడతాం. ఈయన పుష్పాలతో దండలు కట్టే మానేసి అక్షరాలతో దండలు కట్టి పెళ్లి నాటి మాల వేశాడు. అదే అక్షరమాల. అక్షర మణ మాల. మణ అంటే పెళ్లి, అక్షరాలంటే అక్షరాలతో తయారు చేసినట్టు, అక్షరాలతో తయారు చేయబడినటువంటి పెండ్లి నాటి మాల. మాల అంటే దండ. అంటే 108 జపదలు రాశారు ఈయన. ఇక్కడ తమిళ భాషలో 108 జపదలు రాశారు. ఈ 108 జపదలతోటి ఇది హారం తయారు చేసి ఈ హారాన్ని ఆయన మెడలో అలంకరింపజేసి నువ్వేం చేస్తావంటే నీ దయ్యని మాలతోటి నీ దయ్యని నీ అనుగ్రహం ఏంటంటే నేనేమో అక్షరాలతో దండం తయారు చేసి నిన్ను అలంకరింపజేశాను, నువ్వేం చేస్తావంటే నీ గ్రేస్, నీ కంపాషన్, కంపాషనేట్ టచ్, అనుగ్రహం, దయ. అంటే మనకు అసాధ్యం ఉంది కానీ భగవంతునికి అసాధ్యం అంటూ ఏది లేదు. మానవుడి డిక్షనరీలో అసాధ్యం అంటూ ఉంది కానీ భగవంతుడి డిక్షనరీలో అసాధ్యం అంటూ ఏమీ లేదు. అయితే నీ దయ అనే దండ, నీ అనుగ్రహం అనే దండ, నీ కంపాషన్, నీ మెరిసి అనే దండను తయారు చేసి నా మెడలోని వేయి. నేను అక్షరాలతో తయారు చేసిన మెడలో నేను తయారు చేసి నిన్ను అలంకరింపజేస్తున్నాను, నువ్వు కూడా దండం తయారు చేయి ఎక్స్చేంజ్ కానీ, నువ్వు కూడా దండ దయ అనే దండ, కంపాషన్ అంటే అనుగ్రహం అనే దండ, మెరిసి అనుగ్రహం అనే దండ, ఆ ప్రసాదం అనే దండ, ఆ దండను నువ్వు తయారు చేసి నన్ను అలంకరింపజేయని ఈ పెండు కుమార్తె పెండు కుమారుడికి ఏమి చెయ్యాలో పెండు కుమార్తె చెప్పేస్తాను, ఆ పెండు కుమారుడు కూడా ఏమి చెయ్యాలో ఈ పెండు కుమార్తె చెబుతాను. ఇది ఈ సందర్భంలో 108 జపదలు రాశారు. అందులో మొదటి జపదే ఇక్కడ మనకి ఆ క్షేత్రం ఎందుకు వచ్చిందో మనకు తెలుస్తుంది. అరుణాచల మనసు శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ, శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ, శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ, శివాయ నమః శివాయ నమః ఓం నమః శివాయ. ఆ పరమ ప్రీతి అరుణాచలం. అరుణాచలం అనే ఆయన ఇంటికి ఉండగా ఆయన 10వ తరగతి చదువుకునే పిల్లవాడు ఉండగా 16వ సంవత్సరం 15వ సంవత్సరం ఆ టీనేజ్లో ఉండగా మదురైలో ఎవరో బంధువు ద్వారా ఈ పేరు విన్నాడు అరుణాచలం అని. అరుణాచలం అంటే అది ఒక ఊరి పేరని కానీ ఒక కొండ పేరే కానీ అది స్పృహ రాలేదు. అరుణాచలం అంటే ప్రభు, మనకి యజమాని, మనకి భర్త, దేవాతి దేవుడు, సర్వేశ్వరుడు, సర్వాంతరి అనే స్ఫురణ ఆయనకు కలిగింది. అది జన్మాంతర అనుభవం. కాళిదాస్ చెప్పాడు మీకు పూర్వజన్మల్లో ఏదైనా అనుబంధం ఉంటేనే స్నేహం నిలబడుతుంది. పూర్వజన్మంలో అనుబంధం లేకపోతే ఆ స్నేహం ఎక్కడ చోట బ్రేక్ అయిపోతుంది. లవ్ ఎట్ ఫస్ట్ అవుతాను. ఆది శంకరాచార్యుల వారిని కాశీలో మణికర్ణిక ఘాట్లో శంకరాచార్యుల వారు స్నానం చేసి వస్తున్నారు. పద్మపాదుడు స్నానానికి దిగుతున్నాడు మణికర్ణిక ఘాట్లో. లవ్ ఎట్ ఫస్ట్ అయిన ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. జన్మాంతర అనుబంధం, జన్మాంతర అనుబంధం, ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారు. అంతే వారి శరీరాలు, ఇద్దర శరీరాలు అనంతకాలం చివరి క్షణం వరకు వారి స్నేహం బ్రేక్ అవ్వలేదు. అది జన్మాంతర అనుబంధం. అది కాళిదాస్ చెప్తాడు. ఇప్పుడు శనివారం స్నేహాలు, ఆదివారం బంధం. ఈ ఫ్రెండ్షిప్లు ఇవి మైత్రి కాదు. ఈ షిప్ ఎప్పుడో ఫ్రెండ్ని ముంచేస్తుంది. ఈ మైత్రి కాదు,
రెండు షిప్పులు ఇది. ఆ అధికారం కోసం బ్రోటస్ జూలియస్ సీజర్ను చంపుతున్నప్పుడు ఆ చివరి పోటు పొడుస్తాడు బ్రోటస్ జూలియస్ సీజర్ను అధికారం కోసం. అందుకంటే అధికారం మిగతా వాళ్ళు బ్రెయిన్ అంతా పొల్యూట్ చేసి జూలియస్ సీజర్కి ఎగినెస్ట్ గా అది ముందు ఆయన పొడవమని చివరి ఇటు పొడుస్తాడు. పొడిస్తే అప్పుడు అంటాడు మిగతా వాళ్ళు పోటీ ఈయనకి బాధ కలగలేదట్టండి. ఎవరికి? జూలియస్ సీజర్కి. యూ బ్రోటస్, యూ బ్రోటస్, యూ ట్రూ బ్రోటస్. అప్పుడు కూడా యూ బ్రూట్ అనలేదు, యూ బ్రూట్ అనలేదు. స్పష్టంగా పలికాడు యూ బ్రోటస్, యూ బ్రోటస్. నువ్వు కూడా ఈ కొత్త నిర్ధారణలో, ఈ కాన్స్పిరేటర్స్ లో, ఈ క్విక్స్ లో కలిసిపోయావా? నన్ను చంపుతున్నావు, నాకు బాధ లేదు, నువ్వు పాడైపోయావు, నేను బాధపడుతున్నా అంటాడు జూలియస్ సీజర్. నువ్వు నన్ను అధికారం కోసం అంటే నేను సార్, నేను చచ్చిపోతే నువ్వు ప్రధానమంత్రి పోస్టులోకి వచ్చేస్తావని మిగతా వాళ్ళు నిన్ను పొల్యూట్ చేశారు. నువ్వు మంచివాడు, సహజంగా మంచివాడిగా నువ్వు, కానీ నువ్వు పాడైపోయినందుకు బాధపడుతున్నారు, నన్ను చంపుతున్నందుకు ఇప్పుడు కూడా బాధపడుతున్నాను, నీ చివర పోడుతుంటే నా ప్రాణం. అప్పుడు కూడా యూ బ్రూట్ అనలేదు, యూ బ్రోటస్, యూ బ్రోటస్ అని, యూ టూ బ్రోటస్. వాళ్ళు ఎలాగో పాడైపోయారు, వాళ్ళతో పాటు నువ్వు కూడా పాడైపోయావా? ఈ కుట్రదారులతో కలిసిపోయి కాన్స్పిరేటర్స్ అంటాడు జూలియస్ సీజర్. కలెక్టర్ నీళ్ళంతకు వస్తాయండి, తన ప్రాణం పోతున్నాను కదా, బ్రోటస్ పాడైపోయినంత. యూ బ్రోటస్ జూలియస్ సీజర్ అనే షేక్స్పియర్ చెప్తాడు. యూ బ్రోటస్, యూ టూ బ్రోటస్. నువ్వు కూడా దుర్మార్గుల్లో ఈ కాన్స్పిరేటర్స్ లో కలిసిపోయేవారు. చివరి వాళ్ళకి ఏమైనా పదవులు దక్కినాయండి, పదవులు దక్కలేదు. తర్వాత యాంటనీ వచ్చాడు, యాంటనీ వాడి సర్వసైనాధిపతి. 30 బ్రోటస్ ఎవడ జూలియస్ సీజర్ని ఎవడైతే చంపారో వాళ్ళని 30 రోజుల్లో మొత్తం సర్వసైనాధిపతి అందరినీ చంపేశాడు. ప్రపంచంలో స్పెషాలిటీలో చెప్పిన బెరియల్ గ్రౌండ్ స్పీచెస్, గ్రేట్ స్పీచెస్ రెండే ఉన్నాయి. వరల్డ్ హిస్టరీలో రెండు గ్రేట్ స్పీచెస్ ఉన్నాయి, దాని బెరియల్ గ్రౌండ్ స్పీచెస్, స్పెషాలిటీలో చెప్పిన ప్రసంగాలు. ఒకటి జూలియస్ సీజర్ చనిపోయినప్పుడు ఆ శవాన్ని ఎగిరిగుండా పెట్టుకుని యాంటనీ చెప్పిన స్పీచ్. రెండు, పూనాలో గోపాలకృష్ణ గోఖలే చనిపోయినప్పుడు చిరక్ గారు శ్మశానంలో గోఖలే గారి శవాన్ని ఎదురుగుండా పెట్టుకుని పూనాలో చిరక్ గారు చెప్పిన స్పీచ్. చాలా గ్రేట్ స్పీచెస్, ఇమోర్టల్ స్పీచెస్. ప్రతి వాక్యం కూడా మనల్ని కలుపుతూ ఉంటుంది. దాని బరియల్ గ్రౌండ్ స్పీచెస్ అంటారు. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, వాడు నిజంగా స్నేహితుడే, ఎవడు బ్రోటస్, కానీ వాడు బ్రెయిన్ పొల్యూట్ చేసేసారు. ఏం చేత ఆ పొల్యూషన్ తట్టుకోవడానికి కనుక స్ట్రాంగ్ మైండ్ వాడికి లేదు, వీక్ మైండ్. ఎప్పుడు కూడా వీక్ మైండ్ తొందరగా మనం పొల్యూట్ చేయగలం, కానీ స్ట్రాంగ్ మైండ్ మనం పొల్యూట్ చేయడం. వీక్ మైండ్ తొందరగా పొల్యూట్ చేస్తాం. తర్వాత మన శరీరంలో కూడా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ రోగాలు వచ్చేస్తాయి. రోగ నిరోధక శక్తి ఉన్నప్పుడు రోగం రాదు, వచ్చినా దాన్ని రిజెక్ట్ చేస్తుంది, బాడీ దాన్ని రిజెక్ట్ చేస్తా ఉంటుంది రోగాలు. అక్షర మన మాల అక్షరాలతో తయారు చేసినటువంటి పెళ్లి మాల ఇది, పెళ్లి దండ. నేనేమి అక్షరాలతో తయారు చేశాను, నువ్వు అక్షరాలతో తయారు చేయకు. నువ్వు దయ్యనే దండ వేసేది, అనుగ్రహం అనే దండ వేసేది, ఆ నిర్వాణ స్థితిని నాకు కలగజేసే దండ వేసేది అరుణాచలం. అరుణాచలం వచ్చాడు, ఆకర్షించబడ్డాడు. ఏదో ఇప్పుడు మనం ఏదో రమణ మహర్షి గారు అనుకుంటున్నాం, కానీ ఆయన కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. అరుణాచలం వచ్చినటువంటి కొత్త రోజుల్లో చాలా ఇబ్బందులు పడ్డాడు ఆయన. ఒక స్నేహితుడు లేడు ఇక్కడ, ఒక బంధువు లేడు, దండలో కూర్చుంటే నీడకి రమ్మని అనేవాడు కూడా లేడు. ఒక చిన్న పిల్లవాడు, 16 సంవత్సరం పిల్లవాడు, ఎవరూ లేకుండా ఒంటరిగా వచ్చాడు. బట్టలు తీసేశాడు, జేబులో డబ్బులు కొలంలో పడేశాడు, మిఠాయిలు ఉంటే అవి కూడా పడేశాడు, లాగ అక్కడ పడేశాడు. ఓ చొక్కా 4 మొక్కలు చేసుకున్నాడు, ఒక మొక్క గోచి పెట్టుకున్నాడు. ఆ గోచి చివరి వరకు గోచి అని విడిచిపెట్టలేదు. ఇప్పుడు మనం 1 ఎకరం ఉంటే ఒకలాగా ఉంటాం, 5 ఎకరాలు ఉంటే ఒక రకంగా ఉంటాం, 100 ఎకరాలు ఉంటే ఒక రకంగా ఉంటాం, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, ప్రధానమంత్రిగా ఉంటుందో ఒక రకంగా ఉంటాం, 1 లక్ష రూపాయలు ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, 1 కోటి రూపాయలు వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటాం, అది ఆ 1 కోటి 100 కోట్లు ఎక్కువైతే ఇంకో రకంగా ఉంటాం. రమణ మహర్షి గారు ఏ రోజునైతే గోచి పెట్టాడో, ఆయన ప్రపంచ ప్రఖ్యాతి పొందినప్పటికీ, వరల్డ్ ఫేమస్ సెయింట్ అయినప్పటికీ, ఏ గోచి ఏ రోజునైతే గోచి పెట్టాడో, శరీరం విడిచిపెట్టే వరకు అదే గోచి. ఈజ్ ఎ ట్రూ మ్యాన్. ఇప్పుడు ఎవరో ఇతరులు మాట్లాడేందుకు, మనకేమైనా పైసలు పెరిగినాయి అనుకోండి, మన నడకే మారిపోతుంది, బట్టలు మారిపోతాయి. తెలిసిన వాళ్ళు కల్పించినా మీరు ఎవరన్నా గుర్తుపట్టలేదు అంటారు. ఒకసారి రామకృష్ణ పరమహంస గారు నది దాటుతున్నారు, గ్యాంగెస్ దాటుతున్నారు కలెక్టర్. అంతే ముందు ఆయనతో బాగా పరిచి ఉండి నమస్కారం పెట్టేవాడికి ఆడికేదో ఆడు సంపాదించలేదు, ఏదో డబ్బు కలిసినాయి, ఏదో డబ్బుకి ఏ ముసలం వచ్చిపోయినా ముసలం డబ్బు ఇటు కలిసినాడు, ఏదో సంపాదించింది కాదండి. ఇక ఆ డబ్బు వచ్చేది వెళ్ళటం మానేశాడు పరమహంస గారి దగ్గర. వెళ్ళటం మానేసిన ఇబ్బంది లేదు. ఆ పడవ దాటేటప్పుడు వాడు కూడా వచ్చే పడవలో కూర్చున్నాడు. 50 పంతులు బాగున్నాయి, మధ్యన కనపట్టలేదు అన్నాడు. అసలు 50 పంతులు బాగున్నావా, ఈ మధ్యన ఎక్కడ కనిపించడం? అసలు పక్కనేమో భక్తులు ఉన్నారు పరమహంస గారు, వాళ్ళు ఉద్రేకపడుతున్నారు. వాడు పరమహంస గారు చెయ్యలే ఊపిపోయారు, మీరు ఉద్రేకపడద్దు, వాడు నోరు మాట్లాడటం లేదు, వాడు మాట్లాడలేదు, వాడి దగ్గర ఈ మధ్యన కొత్తగా డబ్బు వచ్చిన వాడికి ఆ మధ్య రకం సీరియల్ వచ్చింది వాడికి. అంటే వాడు డబ్బు మాట్లాడుతాడు కానీ వాడు మంచివాడే, వాడి మీద ఉద్యోగ పడకండి, వాడు కాదు మాట్లాడుతాండి, వాడి దగ్గర డబ్బు మాట్లాడుతాండి, ఆడి మాటలు చూసి మీరు ఉద్యోగ పట్టాడంటే ఉద్యోగం అవసరం లేదని చెప్తారు. అంటే మనీ మనీ తొందరగా పొల్యూట్ చేస్తుంది, మనీ ఎంత తొందరగా పొల్యూట్ చేస్తుంది. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు బైబిల్లోని, ఒంటిని సూది బద్దంలోంచి బయటకు పంపొచ్చు కానీ ఒక ధనవంతుని స్వర్గరాజ్యంలోకి పంపలేవు అని. ఇంకేదంటే వాళ్ళకి వెళ్తతోటి తాదాత్మ్యం ఎక్కువ ఉంటుంది. అంటే ధనవంతులు అందరూ చెడ్డవాళ్ళని కాదు అక్కడ అర్థం. ఆ ఎందుకు చెప్పాడంటే వెళ్తతోటి వాళ్ళకి తాదాత్మ్యం ఎక్కువ ఉంటుంది వెళ్తున్నప్పుడు. అంతేగా ఆ వెళ్తతో వెళ్తే వాడు పొల్యూ బ్రెయిన్ పొల్యూట్ అవుతూ ఉంటుంది. అలా పొల్యూట్ అవ్వకుండా కాపాడుకునే వాళ్ళు కొద్దిమందే ఉంటారు. ఆ బ్రెయిన్ పొల్యూట్ అయ్యేటప్పుడు అప్పుడు వాళ్ళ గురించి చెప్తాడు యేసుక్రీస్తు బైబిల్లో, సూది దగ్గరలోంచి ఒంటిని బయటికి లాగొచ్చు కానీ ధనవంతులు స్వర్గరాజ్యం స్వర్గలోకంలోకి పంపలేము. ఇవన్నీ కూడా ఏదో ఊహించి చెప్పిన మాటలు కాదు, వాళ్ళ అనుభవాన్ని తీసి తీసి చెప్పినట్టు ఉన్నారు. అంచేది మన పూర్వం సైన్స్ కావాలని పావర్టీలో ఉండిపోయారు. గాంధీ గారు చనిపోయిన రోజునే ఒక అరకేజీ టమోటాలు ఉన్నాయి, ఆయన కళ్ళజోడు ఉంది, టమోటాలు కోసుకుని వెళ్ళారు ఆ రోజున. ఆ రోజు ప్రార్థన మందిరానికి వెళ్తాము కూడా ఎందుకు లేట్ అయిందంటే ఆ రోజు పటేలతో మాట్లాడితే ఆయనకి లేట్ అయింది. ఆయన దగ్గర కాళ్ళజోడు కాళ్ళజోడు కళ్ళజోడు భగవద్గీత పుస్తకం అరకేజీ టమోటాలు ఆ రోజున టమోటా కూర వండుకుందాం అనుకున్నారు. అంటే పూర్వం సైన్స్ కూడా కావాల్సిన కావాలని పావర్టీని కోరుకున్నారు. అంటే పావర్టీలు ఉండవలసిన పని లేదు కావాలని. అంటే పావర్టీలో ఉండటం వల్ల కొన్ని కొన్ని మనకి అలాగే మీకు వేసుకుని చాలా కాలం దీక్ష చేసుకున్నాడు. గౌతమ బుద్ధుడు దీక్ష చేసుకున్నాడు, రమణ మహర్షి గారు దీక్ష చేసుకున్నారు, రాజు చాలా మంది దీక్ష చేసుకున్నారు. కారణం ఏంటంటే దీక్ష చేసుకున్నప్పుడు మన మనసు తిరుగుతూ ఉంటారు, ఎవరు ఇంటికి వెళ్తాం, వాళ్ళేదో తిరుగుతా దొలపోతున్నా ఉన్నాం, ఈ దీక్ష గదికి వచ్చాం, ఈ తిక్కులు పడ్డప్పుడు మన మనసు తెరవ ఉంటాం. మనం అందరూ తిరుగుతాను పడతాం, కొంతమంది దిగి వేస్తారు, కొంతమంది దొలపోతులా ఉన్నాం, ఎక్కడైనా పని చేసుకోలేదు అంటాం, చాలా రకంగా తిరుగుతారు కదా. ఆ మాట బెరీ మిస్టేక్ బెరీ ఇంజరీ, దాని కాస్త పాత్ర కాదనా. అదేపోతే మనం దృష్టి కలిగినప్పుడు అనేక మంది ఇన్సల్ట్ చేస్తా ఉంటారు కదా, ఇన్సల్ట్ చేసి వేరే ఇన్సల్ట్ వేరే ఇంజరీ, దానికి కలిసి పాత్ర సాధన. అది కూడా సాధనలో భాగం. నువ్వు అవమానాన్ని అగౌరవాన్ని భరించగలిగితే అది కూడా నువ్వు చేసిన సాధనలో స్పిరిచువల్ స్ట్రెంగ్త్ పెంచడానికి, నీ స్పిరిచువల్ స్టేటస్ పెంచడానికి అది కూడా ఒక భాగం, అది కూడా ఒక సాధనం. అయితే మహా యేసుక్రీస్తు కూడా దృష్టి చేసుకున్నారు, చేయించలే 190 మంది దృష్టి చేసుకున్న వాళ్ళు. అంటే వాళ్ళ పావర్టీని కొంతకాలం కోరి కోరి వరించి తెచ్చుకున్నారు. ఇక్కడ మరి ఆయుధండి తర్వాత ఏదో అక్షరమాలు పారాయణి జ్యోతి పరిజ్ఞాన జ్యోతి పరిజ్ఞాన బాతిరాజు గారు అన్నపూర్ణ ఇక్కడ చేస్తారు 6 గంటలకి. 6 గంటలకి ఇంకో 10 నిమిషాలు నేను ముగిస్తాను, తర్వాత అక్కడ ఏదో ప్రిపేర్ చేయాలి కదా, సమయస్థం చేయాలి. ఆ జ్యోతి ప్రజ్ఞలేమో ఒక క్షణంలో అయిపోతుంది, సమయస్థానికి టైం ఎక్కువ, ఆవులు అయ్యాను ఆగాయని ఇదేయాలి. అలాగే మనకు మోక్షం కొన్ని క్షణాలు వచ్చేస్తాయి. ఆ మోక్షానికి ప్రిపేర్ అవడం కోసం ఎన్ని జన్మలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎంత సఫరింగ్, ఏంటి మైండ్ అక్కడ ప్రిపేర్ చేయటాను. సొమ్ము వస్తే ఎంతసేపు ఉంటుంది పెళ్లిలో, ఒక్క నిమిషం. ఇంకా అదేవాడు పెళ్లి ఉంటే 4 నెలలందరూ 3 నుంచి అదేవాడు ఎంత అదనం చూడండి, ఆ క్షణంలో పెళ్లి అయిపోతుంది. ఈ లోపల ఎంత అదేవాడి బట్టలు బంగారం అవి ఇవి తిరగటాలు ఎన్ని పెళ్లి అంటే ఎంతసేపోతుంది ఒక క్షణంలో. అదే మనకు కూడా అంతే, కొబ్బరికాయ కొబ్బరి చెట్లు తయారవుతుంది, అది తయారవడానికి 6 నెలలు పట్టవచ్చు, 1 సంవత్సరం పట్టదు, రాలితో 6 నెలలు పట్టదు, ఒక క్షణంలో రాలిపోతుంది. మనం కూడా అంతే, మన మరిన్ని ప్రిపేర్ అవ్వడం సాధనకి టైం పడుతుంది, కానీ సరిగ్గా హృదయం బూట్లో ఈశ్వరుడు ఏ హృదయంలో అంతర్యాముగా ఉన్నాడో ఆ బూట్లో పడిపోవడానికి ఒక క్షణం చాలు. మన అమెరికన్స్ చక్కటి ప్రశ్న ఇచ్చారు, నాకు కూడా చక్కలేదు, చాలా వండర్ఫుల్ ప్రశ్న. ఏ ముఖం నుంచి సరస్సు తెచ్చినా మన ఆనందం ఉంటారు. ఏమంటే జ్ఞానం ఎలా వస్తుంది, మనం నిద్రపోతూ ఉంటాం, మెలకు ఎప్పుడు వస్తుందో తెలియదు మనకి, నిద్రపోతూ ఉంటాం, మెలకు ఎప్పుడు వస్తుంది తెలియదు, నిద్రపోతే ఎప్పుడే మెలకు మెలకు వచ్చేస్తుంది. అలాగే అజ్ఞానంలోంచి బహుశా జ్ఞానంలోకి వచ్చేప్పుడు అలాగే వస్తుందేమో అంటున్నారు వాళ్ళు, వండర్ఫుల్. నువ్వు మనం నిద్రపోతా ఉంటాం, మెలకు ఎప్పుడు వస్తుందో తెలియదు. అది నిద్ర పట్టడం కూడా మనం ఇష్టం కాదు, ఆ మనసాన్ని ఇలా కొట్టుకుంటా ఉంటాం. పైగా నిద్ర పట్టడానికి ఎన్ని సమస్యలు, తల కింద తల కింద తిక్కే, కాళ్ళ కింద తిక్కే, పైన ఏమో ఇది ఏదో ఫ్యాన్ ఒకటి ఏసీ ఒకటి, ఇవన్నీ నిద్ర పట్టడానికి ప్రక్రియలు. సరే నిద్ర పట్టింది, అది ఎప్పుడో ఎప్పుడు మేలుకుంటాడు కదా. మన అజ్ఞానం నుంచి ఆ నిద్ర నుంచి మెలుకులోకి వచ్చినప్పుడు గంటసేపు పట్టదు, ఇంకా కొన్ని క్షణాల్లో మెలుకు వచ్చేస్తుంది. అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి వచ్చినప్పుడు, అవిద్యలోంచి విద్యలోకి వచ్చినప్పుడు, చీకటి నుంచి వెలుతుల్లోకి వచ్చినప్పుడు, మృత్యువులోంచి అమృతత్వంలోకి వచ్చినప్పుడు కూడా అలాగే మెలుకు వస్తుందేమో అన్నాడు అమెరికన్. వండర్ఫుల్. ఏమిటి ఇంత అందంగా చెప్తున్నాడు, ఉపనిషత్తులు లేని కూడా అందాలు చూసి చెప్తున్నాడు అనిపించింది. ఇలాగే వస్తుందా?
అంటే ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత గురించి అరుణాచల మనసు మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల. ఎవరైతే అరుణాచలాన్ని అరుణాచలం 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 ఎవరైతే స్మరిస్తున్నారో వాళ్ళు అహంభావం నుంచి విడుదల పొందుతారు, వాళ్ళ అహంభావం నుంచి విడుదల పొందుతారు అని మొట్టమొదటి దేపదది, మొట్టమొదట దేపద. అంటే ఈ ప్లేడర్లు మనకంటే తెలివి గల వాళ్ళు, ప్లేడర్లో మనకంటే కొంచెం వాళ్ళకి స్మూత్ బ్రెయిన్ ఉంటుంది. అరుణాచల మనసు స్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచలాన్ని మొట్టమొదటి దేపద. ఎవరైతే నేను స్మరిస్తున్నారో వాళ్ళని అహంభావంలోంచి అజ్ఞానంలోంచి నువ్వు విడుదల చేస్తావు అని. అంటే ఒక ప్లేడర్ అన్నాడు యక్షమణమాల చదివేటప్పుడు, అరుణాచలాన్ని స్మరిస్తే వాడు అజ్ఞానంలోంచి అహంభావంలోంచి విడుదల పొందిపోతాడా, అజ్ఞానంలోంచి రావటం అంత తేలిగ్గా ఉందా అన్నాడు ఒక అడ్వకేట్. అంటే భగవాన్ అన్నారు అది సుప్రీంకోర్టు, అది ఈశ్వరుని ఆజ్ఞ. అరుణాచలాన్ని స్మరించగా 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 ఆల్వేజ్ రిమెంబరెన్స్, కాన్స్టాంట్ రిమెంబరెన్స్. స్మరించగా స్మరించగా అజ్ఞానంలోంచి విడుదల పొందుతాడని ఈశ్వరుని ఆజ్ఞ, ఈశ్వరుని ఆజ్ఞ. అడగటానికి నిద్రపడు, ప్రశ్నించడానికి నిద్రపడు. ఒక సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ అరుణాచలం కోర్టులో నువ్వు ఛాలెంజ్ చేస్తావా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ నువ్వు ఇక్కడ ఛాలెంజ్ చేస్తావా, అరుణాచలం కోర్టు ఇక్కడ సబ్ జడ్జి ఛాలెంజ్ చేస్తాడా, ఛాలెంజ్ చేసి అధికారం వాడుకుందా. ఈశ్వరాజ్ఞ. ఎవడైతే అరుణాచలం స్మరిస్తున్నాడు వాడు అజ్ఞానం నుంచి విడుదల పొందుతున్నాడు, అహంభావం నుంచి విడుదల పొందుతాడని ఈశ్వరుడు చెబుతున్నాడు. అది ఆయన ఆజ్ఞ. ప్రశ్నించడానికి నువ్వు ఎవడవు, పులిపించి తీర్పుని, ఈ సుప్రీంకోర్టు తీర్పుని ప్రశ్నించడానికి నువ్వు ఎవడవు, నువ్వు. అంటే మనకు ఫెయిత్ ఉండాలి, కాన్స్టాంట్ రిమెంబరెన్స్. రిమెంబరెన్స్ ఉంటే సరిపోతుందని ప్లేటర్ గారి ప్రశ్న. ఒకటిసారి సిన్సియర్ గా చేయాలి, ఆనెస్ట్ గా చేస్తే, సిన్సియర్ గా చేస్తే ఒక్క మార్గం సార్, పది మార్గాలు అక్కర్లేదు. అందులో మనం ఏ మార్గంలో ప్రయాణం చేసినా అందులో సిన్సియారిటీ ఎంత ఉంది అది ముఖ్యం, ఆనెస్టీ ఎంత ఉంది. అంటే మాట మాట వాక్కు చేత మనస్సు, మనస్సు వాక్కు చేత ఈ మూడు సమానంగా ఉన్నా లేదా, అందులో సిన్సియారిటీ ఉందా లేదా, ఆ మూడు ఏకంగా ఉన్నా లేదా, నిదానంగా ఉన్నా లేదా, అది చూసుకుంటాడు ఈశ్వరుడు. గాడ్ కెనాట్ బి డిస్ప్యూట్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. ఈ మూడు ఒకటిగా ఉన్నాయా లేదా వాడి అది ఈశ్వరుడు చూసేది. అంచేత అడగటానికి అది ఈశ్వరుని ఆజ్ఞ. నిరంతరము ఈశ్వరుని స్మరించటం వల్ల వాడికి వాడి అహంభావన తొలగింపబడుతుంది, వాడు ఈగో సెన్స్ నుంచి విడుదల పొందుతాడు. ఈగో సెన్స్ అది ఈశ్వరుడు చెబుతున్నాడు, నువ్వు అడగటానికి నీకేం సంబంధం లేదు, అది ఈశ్వరుని ఆజ్ఞ అని భగవాన్ చెప్తారు. ఏదో రెండు మూడు చెప్పగల మీకు మీకు చదివినిపిస్తాను. మోహము తిరిపి నీ మోహము నచ్చి నా మోహము తీరదా అరుణాచల, మోహము తిరిపి నీ మోహము నచ్చి నా మోహము తీరదా అరుణాచల. నువ్వు అరుణాచలేశ్వరుడా, నేను నీ మోహంలో పడ్డాను. ఎవరి మోహంలో పడ్డాను? నీ మోహంలో పడ్డాను. నీ మోహంలోనే ఎందుకు పడ్డానంటే ప్రపంచం యొక్క మోహం ఉదరించుకోవటం. ఒకటి లోక వాసన, రెండు దేహ వాసన. మన మనస్సు అటు చెలించిందంటే మనకు రెండు వాసనలు ఏదో ఒక వాసన ఉందని అర్థం. ఒకటి దేహ వాసన, రెండు లోక వాసన. ఈ రెండు వాసనలు కూడా జీవుణ్ణి పీడించేస్తాయి. మన మనస్సు చెలించడానికి రెండే రెండు వాసనలు, ఒకటి దేహ వాసన, రెండు లోక వాసన. ఈ రెండు వాసనలు లేకుండా మన మనస్సులో చేపలు రానే రాదు. నువ్వు అరివేతలేశ్వరుడు, లోకానికి లోకం మీద నాకు మోహం ఉంది, ఆ మోహం నుంచి విడుదల పొందటానికి నీ మోహంలో పడ్డాను. కానీ ఇది అల్టిమేట్ స్టేట్ అని నేను అనుకోవటం లేదు, ఇది ఫైనల్ అని అనుకోవటం లేదు, నీ మోహంలో పడ్డాను. ఇప్పుడు నువ్వు వేరు నేను వేరని భేద బుద్ధి ఇంకా పోలేదు నాకు, ఆ డ్యూయాలిటీ పోలేదు, ద్వైత బుద్ధి పోలేదు నాకు. కానీ నీ మోహం నుంచి విడుదల పొందడానికి నేను ప్రయత్నం చేసినా, నీ మోహం నుంచి నేను బయటపడటానికి కూడా నీ దగ్గర లేకుండా నేను పొందలేదు. మోహం తిరిపి నీ మోహం అని వచ్చి ఇప్పుడు నా మోహం, నీ మీద ఉన్న నాకున్న మోహం పోవటానికి కూడా నీ దగ్గర ఉండాలి. నీ దగ్గర లేకపోతే నేను పోలేను, నేను పొందలేను. అద్వైత అనుభవం, అమృతానుభవం. నీవు నేను ఒక్కటంటే అది ఒక్కటే, నువ్వు వేరు నేను వేరు అనే బుద్ధి నాకు ఇప్పుడు ఉంది ప్రస్తుతం. నువ్వు నువ్వు వేరు నేను వేరు అనే భేద బుద్ధి ఉంది. అదేద బుద్ధి పొందాలంటే, ఐక్య బుద్ధి పొందాలంటే నీ మీద కూడా నాకు మోహం పోవాలి. అప్పుడు కానీ నాకు అమృతానుభవం కలగదు, అద్వైత అనుభవం కలగదు, అద్వైత సుఖం అందదు, అమృత సుఖం అందదు, అమృతత్వం నాకు అందరే అందదు అయ్యా. అంటే నీ మీద నాకు మోహం పోవాలంటే కేవలం నా తెలివితేటలే పోదు, నీ మీద నాకున్న మోహం కూడా నువ్వే తొలగించాలి. మోహము తిరిపి నీ మోహం అనర్చి నా మోహము తీరగా అది నా చర. ఇంకేమున్నాయి, నేను తిండిని, ఇది నాకు బాగా ఇష్టం. ఈ ద్విపదల్లో నాకు ఇంకా ఇష్టాయిష్టాలు పోలేదు. ఇష్టాయిష్టాలండి మనసుకి, చైతన్యంలో ఇష్టాయిష్టాలు లేవు. చైతన్యంలో ఇష్టం అనే అయిష్టం ఏమి లేదు, చావు లేదు, పుట్టుకు లేదు. కానీ మనసుకు సంబంధించి ఇష్టాయిష్టాలని మనసుకు సంబంధించిన విషయాలు. ఇది నాకు బాగా, ఈ దెబ్బదంటే బాగా ఇష్టం. తిండిని నిన్ను చేరి తిను, తిండిని నిన్ను చేరి తినిస్తేనే నా నేను శాంతమైపోవద్దని వారి నా చెల. చాలా మంది అంటారు నేనంటే బాగా బాగోలేదండి, మేము అశాంతిగా ఉంటున్నామండి, దుఃఖంగా ఉంటున్నామండి. చాలా చోట్ల కంప్లైంట్ ఇది. అమెరికా వాళ్ళు అంటున్నారు ఎవరు శుభ్రంగా తింటున్నారు, మంచి మంచి కొంపల్లో ఉంటున్నారు, అనుకున్న బట్టలు కట్టుకుంటున్నారు, చుట్టుకుంటున్నారు, అనుకున్న శుభ్రమైన బట్టలు చుట్టుకుంటున్నారు, ఏడుస్తూ ఉంటారంటే అందరూ ఎవరి ముఖం చూసినా ఏడితే. మన అమెరికా వాళ్ళు ప్రేస్ చేసిన ప్రశ్న ఇదో ప్రశ్న అంటే కేవలం మన ఇండియా గురించి కాదని అడిగింది, జనరల్గా అడిగారు. శుభ్రంగా తింటున్నారు, ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు తిని ఒకరే తినేస్తున్నాడు. బట్టలు మంచి వాళ్ళు సొంతంగా వెళ్ళి పెద్ద పెద్ద బట్టలకు వెళ్ళి వాళ్ళకి నచ్చిన బట్టలు తొడుక్కుంటున్నారు, శుభ్రంగా తిని తింటున్నారు. 50 లక్షల కోట్ల రూపాయలు పెట్టి బిల్డింగ్లు కొనుక్కొని ఉంటున్నారు. ఇది ఏడుపు ఏడుపు తప్పటాలు ఇదేంటది, ఇది ప్రశ్న. ఈ ఏడవుతాయంటే వినలేకపోతాం. ఇప్పుడు బిల్డింగ్లు మంచిగా కట్టుకుంటున్నారు, చేతి నిండా పైసలు ఉన్నాయి, బ్యాంకు నిండా డబ్బులు ఉన్నాయి, బట్టలు తిండి శుభ్రంగా తింటున్నారు, బట్టలు మంచిగా కట్టుకుని ఏడుస్తారేంటది. అంటే అసలు ఏడుపు కారణం బయట లేదు, లోపల ఉంది. ఆ ఏడుపు కారణం, ఏడుపుకి కారణం బయట ఉంటే ఇవన్నీ ఉండటంలో ఏడుపు పోతుంది. అసలు దుఃఖ కారణం బయట అనేది లేదు, లోపలే ఉంది. ఇలా అమెరికాలో ఉన్న మెంటల్ కేసులు ఇండియాలో లేవు. అమెరికాలో ఎంతమంది అశాంతితోటి బాధపడుతున్నారో అంతమంది ఇండియాలో పావర్టీ ఉంది, ఆకలి బాధ ఉంది. ఇండియాలో కంటే అశాంతి బాధ అమెరికాలోనే ఉంది, ఆకలి బాధ ఇండియాలో ఉండొచ్చు. అంటే అది కేవలం బాహ్య కారణాల వల్ల మనకు దుఃఖం పోదు. దుఃఖ కారణం అసలు బయట లేనే లేదు, లోపల ఉంది దుఃఖ కారణం. అయితే ఆ సారలు దుఃఖరహిత స్థితిని పొందింపజేయడానికే మన ప్రవక్తల టీచింగ్ దాని ప్రయోజనం. మీకు పాండిత్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉందనుకోండి, దుఃఖం వచ్చేస్తాననుకోండి, మీరు ట్రూ స్టేట్, ఆ కరెక్ట్ స్టేట్, ఆ లాయల్ స్టేట్ పొందలేదని అర్థం. నాకు ఆరోగ్యం చాలా బాగుందని కానీ తలకాయ పోటు వస్తానంటే ఆ మాటకు అర్థం లేదు. అది ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీకు 4 రూపాయలు ఇవ్వగలరు, కానీ దుఃఖరహిత స్థితిని తీసుకొచ్చేది గురువే చేయాలి. అది ఈశ్వరుడికే సాధ్యం, సారల స్టేట్కి తీసుకెళ్ళడానికి గురువుకే సాధ్యం, అది ఫ్యామిలీ మెంబర్స్కి సాధ్యమేది కాదు. మీకు కావాల్సిందే ఫ్యామిలీ మెంబర్స్ 10 రూపాయలు చేతులు పెడతారు, లేదా బట్టలు కొనేస్తారు. తిండిని నిన్ను చేరి తిని, నువ్వు నా దగ్గరకు రావక్కర్లేదు, నేనే నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నా దగ్గరికి రావక్కర్లేదు అయ్యా, నేనే నీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు మన అందరికీ నేను ఉంది, ప్రాపర్టీస్ లేకపోయినా అందరికీ నేను, చదువు సంఖ్య లేకపోయినా ఏమీ లేకపోయినా అందరికీ తలవు శరీరం ఉంటుంది, ఈ నేను ఉంటుంది. నేను 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 అంటాం. ఈ నేను వాడకం మనకి ఎక్కువైపోయింది. ఈ టెక్నాలజీ పెరిగి కొద్ది ఇది కూడా పెరిగిపోతుంది, సైన్స్ పెరిగే కొద్ది. నేను కూర్చున్నాను, నేను నించున్నాను, నేను అది సాధించాను, ఇది సాధించాను, అది హెచ్చుడు తీసు, ఆ హెచ్చుడు కట్టు, అది చేశాను, ఇది చేశాను, ఎన్ని అన్నీ ఇంకా నేను, ఇంకా నేను వాడకం ఉదయం మొదలు సాయంత్రం దాకా ఈ నేను వాడకం. భగవాన్ ఏం చెప్పారంటే నేను సాధన తర్వాత చేసుకుంది కానీ ముందు ఆ నేను వాడకం తగ్గించకుండా. నువ్వు తర్వాత చేసుకుంది కానీ కూర్చుంటావో నుంచుంటావో ఏం చేసుకుంటావో గుడి చుట్టూరు తిరుగుతావు ఏదో ఒకటి చేసుకుంది కానీ ముందు ఆ నేను వాడకం తగ్గించమన్నారు. ఆ నేను ప్రతిదానికి నేను, నేను ఎలా చేశాను, నేను ఎలా చేశాను, వాడిని అభివృద్ధిలోకి నేనే తీసుకొచ్చానంటాడు. అంటే ఇది అహంకారం వాడిని అభివృద్ధిలోకి తీసుకొచ్చిందే. అయితే మనకు తెలియకుండా ఎక్కువ నేనే వాడతాం, నేను వాడకం తగ్గించేయి. ఏదైతే మనలో నేనుగా స్ఫురిస్తుందో, రమణ మహర్షి గారిని అడిగారు దేవుడు ఎక్కడ ఉన్నాడు, అయితే కైలాసంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు అని నేను చెప్పలేదు. ప్రతి మానవుడికి నేననే తలంపు ఉంది, అది మూల తలంపు. దేహంతో తాదాప్యం పొందే తలంపు, ఆ తలంపుకి ఇతర తలంపులు వస్తున్నాయి. ఆ మూల తలంపు మూలం బయట లేదు, మూల తలంపు మూలం నీ లోపల ఉంది. ఆ మూల తలంపు ఎక్కడి నుంచైతే ఉదయిస్తుంటూ వస్తుందో అక్కడే నీ యజమాని ఉన్నాడు, నీ ప్రభు ఉన్నాడు, నీ భర్త ఉన్నాడు, నీ కంట్రోలర్ ఉన్నాడు. ఎక్కడైతే మూల తలంపు మూలం నీకు బయట లేదు, అది కామన్ సెన్స్ ఉంటే తెలుస్తుంది. దానికి పెద్ద ఎడ్యుకేషన్ అక్కర్లేదు, కామన్ సెన్స్ సరిపోతుంది. తమిళనాడు రాష్ట్రంలో కామరాజు నాడు 4వ తరగతి చదువుకున్నాడు. తమిళనాడులో ఈ రాజు వరకు కామరాజుని కామరాజు కాదు రామరాజు, రామరాజ్యం అంటారు. రామరాజ్యం గురించి ఎప్పుడు పురాణంలో చదువుకున్నాం, కలియుగంలో రామరాజ్యం చేసిన వాడు కామరాజు నాడు అంటారు. కామరాజు నాడు ఒక మెడ్రాసులో ఒక ప్రశ్న అడిగారు, మీకు చదువు లేదు, చదువుకుంది 4వ తరగతి, ఈ పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళకంటే ఈ మేధావులకంటే నీ పరిపాలన బాగుందని ప్రజలు చెప్పుకుంటున్నారు, కారణం ఏంటంటే ఒకటే చెప్పాడు, కామన్ సెన్స్. రెండో మాట కూడా ఆయన చెప్పలేదు. ఇది మీరు చదువుకుని నాలుగో తరగతి బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అని వచ్చింది. మీరు చీఫ్ మినిస్టర్ చేసేటప్పుడు ఇంత గొప్పగా ఎంత వైభవ్యం ఎలా పరిపాలన చేశారు స్టేట్ ని, మీకు ఎడ్యుకేషన్ లేదంటే అది ఒకటే చెప్పాడు కామన్ సెన్స్. కొంతమందికి 100 PhDలు ఉంటాయి కామన్ సెన్స్ ఉండదు, పిహెచ్డీలు 100 PhDలు ఉంటాయి కామన్ సెన్స్ ఉండదు కొంతమందికి. ఇంతకు ఎందుకు చెప్తున్నాయి, కామన్ సెన్స్ ఉంటే చాలు మీకు ఈ మూల తలంపు మీ లోపల నుంచి వస్తుంది బయట నుంచి రావటం లేదు. దీనికి పెద్ద పాండిత్యం అక్కర్లేదు. మీ మూల తలంపు మీకు లోపల అది ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలియటం లేదు. ఆ మూల తలంపు మీ లోపల నుంచి ఎక్కడి నుంచి ఉదయిస్తామంటే మీ ఫిజికల్ హార్ట్ లో కాదు, ఆ స్పిరిచువల్ హార్ట్ లో ఉదయిస్తాం. ఫిజికల్ హార్ట్ వేరు, స్పిరిచువల్ హార్ట్ వేరు. ఫిజికల్ హార్ట్ బ్లడ్ ని పంప్ చేస్తుంది. మన పూర్వజన్మల నుంచి వచ్చిన వాసనలు, సంస్కారాలు, బలహీనతలు, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, ఈ కోరికలు, ఈ కాంక్షలు, ఇవన్నీ ఆదర్శాలు, ఐడియల్స్, డిజైర్స్, ఇవన్నీ కూడా ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, స్పిరిచువల్ హార్ట్ లో ఉంటాయి. మనకి ఈ జన్మలో కనుక తలంపు వస్తే ఏదో జన్మలో ఆ చెడు తలంపుకి ఆన్సర్ చెప్పాలి. వేర్ ఆన్సరబుల్. ఏదో ఒక చెడు తలంపు వచ్చింది అనుకోండి మనకి, ఆ చెడు తలంపుకి ఏదో జన్మలో మనం గాడ్కి ఆన్సర్ చేయాలి. దాన్ని ఇంకా దాన్ని స్పిరిచువల్ హార్ట్ లో దాన్ని రికార్డ్ చేసి ఉంచేస్తారు. అయితే మనం కోర్టుని కోర్టుని రిసీవ్ చేయగలం కానీ ఈశ్వరుని రిసీవ్ చేయగలరు. అది రికార్డ్ చేసి ఉంచుతాడు, తలంపు కూడా రికార్డ్ చేసి ఉంచుతాడు. అంటే యాక్షన్ అక్కర్లేదు, చిన్న తలంపు అక్కడ మనకి బ్యాడ్ తలంపు, ఒక వెయిన్ థాట్, ఒక వెయిన్ డిజైన్, ఒక వెయిన్ యాక్షన్ ఏదైనా వచ్చింది అనుకోండి అది అక్కడ రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఆ స్పిరిచువల్ హార్ట్ లో ఎందుకు జరిగింది. ఇప్పుడు భగవాన్ దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడు అని ఆయన అడిగినప్పుడు నీ కంట్రోలర్ నీ లోపల ఉన్నాడు బయట లేడు. మూల తలంపు నీకు అన్ని తలంపులకి ఒక మూల తలంపు, మూల తలంపు ఆ దేహగత దేహము నేనే తలంపే మూల తలంపు. ఆ మూల తలంపు మూలములోనే ఈశ్వరుడు ఉన్నాడు. నువ్వు ఆ మూల తలంపుని ఉపసంహరించి 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 విత్డ్రా చేసి విత్డ్రా చేసి ఆ మూల తలంపు మూలంలోకి నువ్వు వెళ్ళగలిగితే వైరాగ్యం వల్ల, అభ్యాసం వల్ల నీకంత వైరాగ్య బలం ఉంటే, నీకంత అభ్యాస బలం ఉంటే ఆ మూల తలంపు మూలంలోకి నువ్వు వెళ్ళగలిగితే ఆ మూల తలంపు తన మూలాన్ని చూసిన వెంటనే అది నాశిస్తుంది. లోపల ఉన్న మహావెలుతురు, మహావెలుగు, ఆ సర్వేశ్వరుడు, ఈశ్వరుడు, ఆ బ్రహ్మము రూపంగా వ్యక్తమవుతుంది. నీకున్న కోరిక నీ స్వరూపం కాదు, నీ కోపం స్వరూపం కాదు, ఈ శరీరం నీ స్వరూపం కాదు, నీ మనస్సు నీ స్వరూపం కాదు, నీ బుద్ధి నీ స్వరూపం కాదు, నీలోనటువంటి బలగీనతలు నీ స్వరూపం కాదు, నీలోని గొప్పలు నీ తలంపు కాదు, నీ దాకా నీలోని మంచి గుణాలు ఉండొచ్చు అది నీ స్వరూపం కాదు, నీలో చెడ్డ గుణాలు ఉండొచ్చు అది నీ స్వరూపం కాదు. ఈ శరీరగతమైనది కానీ మనోగతమైనది కాదు, నీ స్వరూపము కాదు. నీ స్వరూపము బ్రహ్మము, నీ స్వరూపము ఈశ్వరుడు, నీ స్వరూపం ఉండటం, నీ స్వరూపం శాంతి, నీ స్వరూపం ఆనందము, నీ స్వరూపం అభయస్థితి, మరణము ఎలా ఉంటుందో తెలియనటువంటి స్థితి నీ స్వరూపం. అంటే ఆ స్వరూపం తెలుసు, ఆ స్వరూపం ఆరోపణే. ఆ స్వరూపం ఆడక మన కండల పోటీ ఎప్పుడైనా మన కోపం వచ్చిందనుకోండి రావచ్చు, అది మన మైండ్ లో వచ్చినటువంటి కెరటం. ఇప్పుడు విశిష్టాద్వైతులకి అద్వైతులకి ఏమీ లేదు. ఆ విశిష్టాద్వైతులు ఏమంటారంటే, అద్వైతులు ఏమంటారంటే సముద్రం కెరటం ఒకటే అంటారు. అద్వైతులు ఏమంటారు సముద్రం కెరటం ఒకటే అంటారు. విశిష్టాద్వైతం అంటే సముద్రం ఏరు కెరటం ఏరంటారు. అంటే అద్వైతులు ఏమంటారు కెరటం ఏదయ్యా, కెరటం ఆ నీరే కదా కెరటం రూపంలో ఉంది, అక్కడ చిన్న చిన్న పేచీలు అయ్యి ఆ పేచీల్లోకి మీరు వెళ్ళొద్దు. అద్వైతులు ఏమంటారంటే సముద్రం అయితే కెరటం ఒకటి అంటారు. ఏం చేయాలి, సముద్రం రూపంలో ఉన్నది నీరు, కెరటం రూపంలో ఉన్నది నీరు అంటారు. విశిష్టాద్వైతులు ఏంటంటే కెరటం కెరటం, సముద్రం సముద్రం అంటారు. అటువంటి చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయాలు అవి మనం పట్టించుకోక్కర్లేదు. సాధన సాధన చెప్పింది వాళ్ళు ఒకటే, వీళ్ళు ఒకటే. అంటే ఇప్పుడు మనం ఏం చెప్తున్నామమ్మ, తిండిని నిన్ను చేరితిని, తిండిని నిన్ను చేరితిని, తిన నా నేను అంటే దేహగతమే నేను. తర్వాత ఇంకోటి దేహగతమే నేను ఫుడ్ సప్లైని కట్ చేయాలి మనం. ఒకసారి మహాత్మా గాంధీ గారు వినోబాబు గారికి లెటర్ రాశారు. నేను చాలా మంది నాయకులను చూశాను, నేను చాలా మంది నాయకులను చూశాను కానీ ఇలాంటి పవిత్రను చూడలేదు భయ్యా అన్నారు. మంచి వాళ్ళని చూశాను, నాయకులను చూశాను, దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళని చూశాను, ఇలాంటి పవిత్రుని మటుకి నేను ఎప్పుడు చూడలేదు అని గాంధీ గారి వినోబాకు లెటర్ రాశాడు. వినోబా గారు భగవద్గీత పాఠం, జమన్లాల్ బజాజ్ గారు అబ్బాయికి భగవద్గీత పాఠం చెప్తున్నాడు. ఎంతలో లెటర్ వచ్చింది, ఫ్రమ్ ఎంకే గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. లెటర్ వచ్చాడు, ఆ గాంధీ ఓపెన్ చేశాడు లెటర్. ఒకే వాకు రెండు వాక్యాలు రాశాడు, కింద గాంధీ బాపూజీ, బాపూజీ అంటే గాంధీ గారిని ఎక్కువ, గాంధీ గారు భార్యను బా అని పిలుస్తారు, గాంధీ గారిని బాపూజీ అని పిలుస్తారు. అంటే సన్నిహితులు అంటే మనం కదా, కిచెన్ క్యాబినెట్ వాళ్ళు ఉంటారు కదా కొంతమంది, కిచెన్ క్యాబినెట్ అని ఒకటి ఉంటుంది. అంటే వంటింట్లో చుట్టాలు, తెరడు గుమ్మం చుట్టాలు వేరు, ఈది గుమ్మం చుట్టాలు వేరు. అది ప్రతి ప్రధానమంత్రికి కూడా కిచెన్ క్యాబినెట్ ఉంటుంది. మామూలు క్యాబినెట్ వేరు, కిచెన్ ఆ కిచెన్ క్యాబినెట్ లో గుసగుసలాడే మనకి క్యాబినెట్ లోకి పెడతా ఉంటారు అప్పుడు. అంటే ఆ కిచెన్ క్యాబినెట్ వాళ్ళందరూ గాంధీ గారిని బాపూజీ అంటారు, గాంధీ గారి భార్య బా బా అంటారు, ఆవిడ బా అంటారు, ఈవిని బాపూజీ అంటారు, ఆ కింద బాపూజీ రాశాడు. చూశాడు ఏమని రాశాడంటే, నేను చాలా మంది చూశాను, నువ్వు చాలా పవిత్రుడు, నీ ఇలాంటి పవిత్రుడు నేను చూడలేదు. అంటే సెల్ఫిష్నెస్ కదా, డివైడ్లెస్నెస్ ఫియర్లెస్నెస్, డివైడ్లెస్నెస్ ఫియర్లెస్నెస్ అది రాశాడు గాంధీ. అది వినోబా చదివాడు మొక్కల మొక్కల కింద, గాంధీ గారు రాసిన ఉత్తరం మొక్కల 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 కింద చింతే సాధన పడేశాడు. ఆ స్టూడెంట్ జమున్లాల్ బజాజ్ గారు అబ్బాయికి భగవద్గీత చెప్తాను, ఇదేంటండి బాపు ఈ గాంధీ గారు ఉత్తరాలు రాస్తే అందరూ జాగ్రత్త పెట్టుకుంటున్నారు, మీరు చింపేటువంటి పడి. ఆ ఉత్తరం నేను రోజు చదువుకుంటే నాకు అహంకారం పెరుగుతుంది, ఆ ఉత్తరం నాకు అదిరి పెట్టుకుని రోజు చదువుకుంటా అంటే నాకు అజ్ఞానం పెరుగుతుంది, అహంకారం పెరుగుతుంది అంటే చింపేశాడు. వాడు సాధకు డిజైర్లెస్నెస్ అని ఫియర్లెస్నెస్. అలవాట్లు వేగం ఎలా ఉంటాయంటే అలవాట్లు వేగం. ఇప్పుడు మన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేస్తున్నారు ఇప్పుడు, ఆయన ఎలక్షన్ ముందు చాలా ఉపన్యాసాలు చెప్పారు. ఇప్పుడు కూడా ఆయన ఎలక్షన్ లో చెప్పిన పత్రాలు చెప్పేస్తారు, ఒకసారి నేను చీఫ్ మినిస్టర్ అని మర్చిపోతున్నారు. ఎలక్షన్ ముందు ఓ పద్ధతిలో చెప్పుకొచ్చేసారు, ఎలక్షన్ ముందు ఉపన్యాసాలు. నేను చీఫ్ మినిస్టర్ అయిపోయారు ఇప్పుడు, ఇప్పుడు కూడా ఆ చెప్పే పద్ధతిలో ఎలక్షన్ ముందు ఉపన్యాసాలు ఎలా ఉంటాయో, ఆ చీఫ్ మినిస్టర్ ఒకసారి నేను చీఫ్ మినిస్టర్ సంగతి మరిపోస్తాం ఏంటో ఎలక్షన్ అలవాటు, అలవాట్ల ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్ అంటారు దాన్ని, అలవాటు యొక్క వేగం అంటారు. ఆ ఎలక్షన్ ముందు ఆయన చెప్పే ఉపన్యాసాలు ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయిపోయింది కూడా ఒక ధారణ అలా చెప్పేస్తూ ఉంటారు. దాని ఇంగ్లీష్ లో ఏమంటారంటే ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్, అలవాటు యొక్క వేగం. అంటే ఏ మనిషికైనా సరే అలవాటు యొక్క వేగం అది. ఎందుకు ఎక్కడ ముగిస్తున్నాను, టైం అవుతుంది కదా, లిట్ చేయాలి, దీపం లిట్ చేయాలి, ముగిస్తాను. తిండిని తిండిని నిన్ను చేరితిని తిన నా నేను అంటే ఈ నేను పుట్టి సప్లై కట్ చేయాలి. ఈ నేనుకి మనం పుట్టి సప్లై కట్ చేస్తూ ఉండాలి. ఒక మనిషిని చంపాలంటే వాడికి ఎండ్రిని ఇవ్వక్కర్లేదు, కత్తితో నరకక్కర్లేదు, ఒక 40 రోజులు అన్నం మానిపించేస్తాడు చచ్చిపోతాడు. అలాగే ఈ దేహగతమైన నేను మనం చంపాలంటే పెద్ద కష్టపడిపోక్కర్లేదు, దానికి ఫుడ్ సప్లై కట్ చేస్తే ఒక 50 రోజులు చచ్చిపోతాడు. అంటే ఈ ఈ దేహగతమైన నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నా దగ్గరికి రావక్కర్లేదు. తిండిని నేను జీవితను, ఇది నీకు ఆహారం. ఏది దేహగతమైన నేనే నీకు ఆహారం. ఈ ఆహారం కనుక దీని ఈ నేను ఆహారంగా తీసుకుంటే ఆహారం నీకు ఆకలి తీరుతుంది, నాకు పేడవుతుంటుంది. నీకేమో ఆకలి తీరుతుంది, ఈ నేను నువ్వు భుజించేస్తే, ఈ నేను నువ్వు తినేస్తే నాకు పేడవుతుంది, దీని పేడ పడలేకపోతున్నాడు. తెలిసేదంటే కొంతమందికి 1000 కోట్లు ఆస్తి ఉంటుంది, ఎప్పుడు చూసిన ఆముదం పుచ్చుకుని మొక్కల్లా ఉంటారు. ఇప్పుడే ఆముదం తాగొచ్చారా బయట కనిపిస్తుంది వాళ్ళకి, ఇంటికే డబ్బు 1000 కోట్లు ఉంటుంది, సరిగ్గా ఆముదం తీసుకుని మన దగ్గర సిద్ధమయ్యారు అనిపిస్తుంది. ఆ దానికి ఈ నేను కారణం. ఏ కారణమే ఇది అశాంతి తీసుకొచ్చే నేను. అంటే ఏదైతే నాకు ఆందోళన తీసుకొస్తుందో, ఏదైతే నాకు అశాంతి తీసుకొస్తుందో, ఏదైతే పునర్జన్మను తీసుకొస్తుందో, ఏదైతే నన్ను చనిపోయిన తర్వాత ఏదైతే మరొక లోకం ఏ లోకానికి, ఈ లోకాలకు ఏదైతే తీసుకెళ్తుందో, దేహం మరణించిన తర్వాత ఏ జీవుడైతే ప్రయాణం చేస్తున్నాడు, ఎవడైతే ట్రావెలింగ్ ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడో, నాలో నరకాసుడు ఎక్కడో బయట లేడు, నాలోనే ఉన్నాడు నరకాసుడు. ఈ దేహగతమైన నేను రూపంలో ఉన్నాడు, దేహంతో తాగా చెంపుందే నేనే నరకాసుడు. ఆని నువ్వు భక్షించవయ్యా, ఆని చంపు, నువ్వు చంపక చంపేడు మందు. ఈ కొండకు ఒక పేరుంది అక్కడ, చంపక చంపేడు మందు. శరీరాన్ని చంపదు, ఆ శరీరంతో తాగా చెంపుంది, నేను చంపేస్తాను. చంపక చంపేడు మందు అంటే దేహాన్ని చంపదు, ఆ దేహంతో కావాల్సిం పొందే నేను తినేస్తుంది. ఆ సర్జరీ చేసేటప్పుడు, ఆపరేషన్ చేసేటప్పుడు ఈ పేషెంట్ కూడా ముఖం నడకకుండా చేస్తారట, వీడు అటువంటి వాళ్ళు అటువంటి. కొంతమంది ఫింగర్స్ ఎలా ఉంటాయంటే, ఆ సర్జరీ చేస్తాంటే మన ముఖానికి రాసుకున్న పౌడర్ కూడా చెరగదు, అటువంటి సర్జరీ. అంటే ఈగో సెన్స్ లోంచి నిన్ను విడుదల చేసేటప్పుడు, ఆ బాడీ బౌండ్ ఐలోంచి నిన్ను విడుదల చేసినప్పుడు నీకు పెయిన్ లేకుండా పెయిన్లెస్ గా ఆపరేషన్ జరుగుతుంది, సర్జరీ జరుగుతుంది, నీకు కూడా తెలియకుండా సర్జరీ చేసేటండి దేవుడు వీడు. చంపక చంపడు మందు, చంపక ఈ శరీరాన్ని చంపడు, దేహంతో తాగాత్యం పొందా నీరుని, నీకు తెలియకుండా నీకు నొప్పి లేకుండా నేను తీసి బయట పెట్టేస్తాడు వాడు, వాడు ఈశ్వరుడు. అయితే ఏం చెప్పాడమ్మా, తిండిని నిన్ను చేరి తిని తిన నానేను. అంటే ఎవడో ఈడో నరకాసుడు, నాలో ఉన్నటువంటి అహంభావనే నరకాసుడు. ఈ నరకాసుని నేను చంపుకోలేకపోతున్నాను, నీ సహాయం అర్థిస్తున్నాను, నీ అనుగ్రహం లేకుండా నా ఎఫర్ట్ వల్ల ఇది పోదు, నా ఎఫర్ట్ వల్ల దీన్ని ఎలిమినేట్ చేసుకోవాలి. నీ గ్రేస్ కూడా అవసరం, స్వప్రయత్నం, కళ పరిపక్వం, ఈశ్వర కటాక్షం, స్వప్రయత్నం, కళ పరిపక్వం, ఈశ్వర కటాక్షి మూడు కలిసి రావాలి, తొందరపడితే అయిపోదని. మనం ఎఫర్ట్ మనం చెయ్యాలి, తర్వాత కామ్గా చెయ్యాలి, క్వైట్గా చెయ్యాలి, కూల్గా చెయ్యాలి. మనకి ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, కామ్గా ఫేస్ చేయాలి. అర్జునుడు కృష్ణుడితో చెప్పాడు, ఈ పారిపోతాయంటారా, పారిపోకు. జీవితంలో నీకు కష్టం వస్తుంది, జీవితంలో నీకు నష్టం వస్తుంది, జీవితంలో బాధలు వస్తాయి, జీవితంలో ఇబ్బందులు వస్తాయి, జీవితంలో క్రైసిస్ వస్తుంది. క్రైసిస్ రాకపోతే జీవితం లేదన్నాడు కృష్ణుడు. క్రైసిస్ రాదు, క్రైసిస్ రాని ఫేస్ ఇట్, పారిపోకన్నాడు. ఇలా ఎన్ని జన్మలు పారిపోతాను, క్రైసిస్ కూడా జీవితంలో బాగా వస్తా ఉంటుంది. మనిషి ఎప్పుడు క్రైసిస్ వస్తే ఫేస్ ఇట్, పారిపోకు, నువ్వు జీవితం నుంచి పారిపోకు, ఫేస్ ఇట్. అవి ఎలా ఫేస్ చేయాలంటే కామ్గా ఫేస్ చేయి. భగవంతుడు సహాయం కోసం ఎక్స్పెక్ట్ చేయకలే, వస్తున్నది ఎప్పుడు రావాలో, ఎక్కడ రావాలో, ఎలా రావాలో వస్తుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్, ప్రతిదీ వస్తుంది. అది ఎప్పుడు జరగాలో, ఎప్పుడు అది వస్తుంది, అది ఎప్పుడు జరగాలో అప్పుడు అది జరుగుతుంది. ఈ లోపల నువ్వు తొందరపడవలసిన పని లేదు. అంటే భగవంతుడు చెప్పింది ఏంటంటే, మనకేది మంచిదో, మనకేది లాభమో మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసని. మనకి ఏది మంచో, మనకి ఏది చెడ్డో కూడా మనకు తెలియదు. మనకి ఏది మంచో మనకంటే ఎక్కువ భగవంతుడికి తెలుసు. అది సర్వాంతర్యామే కాదు, సర్వజ్ఞుడు కూడాని. తిండిని నిన్ను చేరి తిని, తిన నా నేను అంటే ఏ నేను వల్ల నాకు దుఃఖ కారణం, ఏదైతే నాకు దుఃఖ కారణం. దీని గురించి వేదంలో ఎలా వర్ణిస్తారంటే, బ్యూటిఫుల్, వండర్ఫుల్. వీడు ఈ నేను ఉన్నాడు చూశారు లోపల, నేను నేనని వేసి తిరుగుతూ ఉంటాం మనం. ఈ నేను గాడు ఎలా ఉంటాడంటే, ఉపనిషత్తులు వర్ణిస్తాడు, ఇది ఆడపిల్లూరు పార్టీ కదండి, మగపిల్లూరు పార్టీ కదండి, ఆడపిల్లూరు పార్టీ కాదు, మగపిల్లూరు పార్టీ కదండి. వీడు అటు చైతన్యం పార్టీ కదట్టండి, జడం పార్టీ కదట్టలేడు. శరీరమో జడం, శరీరం జడం, లోపల ఉన్న చైతన్యం చైతన్యానికి సంబంధించినవాడు కదట్టండి. వీడు ఎవడండి, ఇది నేను. పోయి శరీరానికి సంబంధించినవాడు అంటే శరీరానికి సంబంధించిన శరీరం కాలిపోయి వీడు ఉంటాడని, శరీరం మన శరీరాన్ని కాల్ చేస్తాను శ్మశానానికి తీసుకెళ్ళి. వీడు కాదులేండి, ఏం చేయాలి, నూటికి నూరు పాలు జడం గాడి కాదు, నూటికి నూరు పాలు చైతన్యం గాడి కాదండి. ఆడపిల్లడు కాదు, మగ పిల్లడు కాదు, వీడని భోజనానికి సిద్ధం అవుతాడని. లేడు లేడంటే కల్పించినాడు, పీడించేస్తున్నాడు. లేడు లేడనుకున్నాడు, పీడించేస్తున్నాడు. సఫరింగ్, ఎంత సఫరింగ్, మెంటల్ డాక్టర్లు, బిళ్ళలు, ఇంజక్షన్లు. ఈ మనసుకి అశాంతి పోగొట్టడానికి ఎంతమంది డాక్టర్లు బతుకుతున్నారండి, ఈ బిళ్ళలు ఇవ్వటం, ఇంజక్షన్లు చేయటం, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు మళ్ళీ నిద్ర మాత్రం లేచేయటం వాడికి. లేడు ఉపనిషత్తులు చెప్పారు కదా, లేడు లేడంటే పీడించేస్తున్నాడు పట్టుకుని. నీకు అర్థమవుతుంది, వాడు లేడంటే కనిపిస్తున్నాడు, పీడించేస్తున్నాడు. ఈ లేడని ఎలా చెబుతాం, నీకు అర్థమవుతుంది. వాడు ఉన్నాడా ఉన్నాడంటే నిద్రపోయి ఎక్కడ పోతున్నాడో పోతున్నాడు కనిపించడం లేదు, నిద్రపోయి పక్క లేకుండా పోతున్నాడు. ఏమి ఆడెవడో తెలియటాడు మనకు, ఉపనిషత్తు ఇది ఎవడో తెలియదు, ఇటువాడి నుంచి ఎవడో మాకే తెలియలేదు. పాప ఋషి బలిచేవాడు, అబద్ధం చెప్పలేదు. వీడు వీడు మహాభారత అండతాలు, వీడు అది సైతాను కాడు. ఉందని లేడని చెప్పడానికి పీడించేస్తున్నాడు, మరి ఉందని చెప్పడానికి రాత్రులు నిద్రలో కనపట్టడానికి ఎక్కడికి సర్దుకుంటున్నాడు, సర్దుకుంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు అని చెప్పి చర్చించి వీడు తరిమి చివరికి వాడు నిర్ణయం ఏం చెప్పాడంటే, వాడు మిజ్జిగాడు, వాడు మిజ్జిగాడు. ఉన్నాయని చెప్పలేకపోతున్నాం, లేని చెప్పలేకపోతున్నాం. కానీ నీ లోపల నీ స్వభావం, నీ నేచరు అంటే నీ లోపల నీ స్వరూపం నీకు తెలియబడిగానే, నీ స్వరూపం నీది తెలియబడిన వెంటనే, నీ స్వరూపం నీకు తెలియబడిన వెంటనే వీడి అసలు లేనే లేడన్న అనుభవం నీకు కలుగుతుంది. అప్పటి వరకు లేడనుకున్న లాభం లేదు, ఉన్నారనుకున్న లాభం లేదు. నోరు దండుగా, మాటల దండుగా, చెమట చివరికి పట్టింది చెమట. ఆ చెట్టు చుట్టూరు, ఈ చెట్టు చుట్టూరు, ఆ పొట్ట చుట్టూరు, ఈ పొట్ట చుట్టూ తిరిగితే నేను కాదు పోరాడు, కానీ చెమట మట్టుకు పడుతుంది. నాలుగు ముద్దలు ఎక్కువ తినొచ్చు వేస్తాడు. వాడు ఋషి అంత వండర్ఫుల్ గా చెప్పాడు అట్లా. ఏమి చెప్తున్నాడు వాడు, ఏడంటే పీడించేస్తున్నాడు, ఉన్నాడు అంటే ఉన్నాడే, కూడా నిద్రలో లేకుండా పోతున్నాడు. ఎక్కడ పోతున్నాడు తెలియట్లేదు, పోతున్నాడు ఎక్కడ పోతున్నాడో తెలియట్లేదు, పోతున్నాడు. ఇంతకీ వీడు వాడటండి, వాడు వాడు ఎవడని వాడు మూలం కనుక తెలుసుంటే, వాడు మూలం మనం తెలుస్తుంది అనుకోండి, వాడు మూలం కనుక తెలిస్తే వాడు నశిస్తాడు. అతను నోటి ముట్టలతోటి లాభం లేదు అయ్యా, ఏదో నువ్వు శ్లోకాలు బట్టి పడితే పోయేవాడు కాదాడు. ఇది ఏం గ్రామ్ ఫోన్ రికార్డులు కాదు, ఘంటసాల గ్రామ్ ఫోన్ రికార్డులు కాదు. వాడు వాడిని విడిచిపెట్టడాడు ఈ జన్మలో కదా, రాబోయే జన్మలో ఈ సైతాన్ గారు నేను విడిచిపెట్టడు అయ్యా. నీ స్వరూపం నీకు తెలిస్తే పోతాడు,
నీ స్వరూపం తెలిస్తే నీకు పోతాడు. నీ స్వరూపం నీకు తెలియదు కనుక వాడు ఉంటాడు. అంటే ఈవిడి మిథ్యగాడు ఎవడు? మరి ఏదైతే నేను ఆడి మిథ్యగాడు, మిథ్యగాడు ఎందుకు పెట్టాడంటే మిథ్య అంటే ఉండటం కాదు లేకపోవటం కాదు, మిథ్య అంటే ఉండటం కాదు లేకపోవటం కాదు. వాడిని మిథ్యగాడిని ఎందుకు పెట్టాడంటే వాడిని తెలియ వాడు ఎవరు తెలియకపోతే ఉంటాడు, అట్లా తెలుసుకుంటే పోతాడు, అట్లా అంటే మిథ్యగాడు అంటున్నాడు. వండర్ఫుల్ ఆ టీజర్లో అద్భుతం చూడండి, బ్యూటిఫుల్ ప్రజెంటేషన్, వండర్ఫుల్ ప్రజెంటేషన్, చార్మింగ్ ప్రజెంటేషన్. వాడు వాడెవడో నువ్వు తెలుసుకుంటే వాడెవడో వాడెవడో నువ్వు తెలుసుకుంటే వాడు లేకుండా పోతాడు. వాడెవడో నీకు తెలుసుకుంటే వాడి మూలం వాడు తెలుసుకుంటే వాడి మూలం కనుక నీకు తెలిస్తే వాడు లేకుండా పోతాడు. వాడి మూలం నేను తెలియకుండా లేడు 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 నువ్వు నోరు ఎప్పుడు ఆడక్కడ పోతాడు అన్నాడు. నీకు అర్థమవుతుంది, ఫాలో అవుతున్నారు జాగ్రత్త కానీ వాడు పోడు, ఉండి నోరుతో లేదు లేదంటే పోడు. మీరు వాడు నిజంగా ఉన్నాడు నిజంగా లేదంటే లేదని చెప్పడానికి లేదు, మనం పట్టుకుని పీడించేస్తున్నాడు. నీకు అర్థమవుతుంది, ఉన్నాడు అంటే మనకి జ్ఞానం వస్తే పోతున్నాడు. మరి నిజంగా ఉంటే జ్ఞానం వస్తే ఎక్కడ పోతాడు అంటాడు. వాడు ఉన్నాడని చెప్పలేము, లేడని చెప్పలేము, వాడి మిథ్యగాడు రా అన్నాడు ఉపనిషత్తు. వండర్ఫుల్, వాడి మిథ్యగాడు ఇంకొకడు ఉన్నాడు అంటావు అనుకోండి, జ్ఞానం వస్తే పోతున్నాడు, ఆత్మజ్ఞానం రాగానాడు పోతున్నాడు. అంటే వాడు నిజంగా ఉంటే పోడు, ఆత్మజ్ఞానం వస్తే పోతున్నాడు. వాడు నిజంగా లేడు లేడు లేడంటే పీడించేస్తున్నాడు. ఒక రాత్రి తప్పించి ఇంక స్వప్నం వస్తే జాగ్రత్త వస్తే ఏక తేడా. అది ఇంకోటి, ఇతరులు ఎవరు మనల్ని బాధ పెట్టక్కర్లేదు. ఎవడ మనస్సు వాడికి శిక్ష, ఎవడ వాసన వాడికి శిక్ష, ఎవడ బలమేత వాడికి శిక్ష. ఈ నేనుగాడు ఉంటే చాలు, ఇతరులు మిమ్మల్ని బాధించక్కర్లేదు, మొత్తం అందరం కలిసి బాధ వీడు మిమ్మల్ని బాధ పెట్టేస్తాడు. అంటే నాకు ఎందుకు వండర్ఫుల్గా ఉందంటే, వాడు మిజ్జిగాడు ఫోన్ లేడు లేడు అని అంటే ఏడిపించేస్తున్నాడు పట్టుకుని. పోనీ ఉన్నాడనుకుంటే జ్ఞానం వస్తే పోతున్నాడు, ఉన్నాడని చెప్పలేకపోతున్నాం, లేడని చెప్పలేకపోతున్నాం. ఇది సైతాన్ గాడు అంటే దెయ్యం అన్నారు అండి. ఆ దెయ్యం గాడు పిశాచిగాడు, దీన్ని బైబిల్లో సైతానం అంటారు. సరే దీపం టైం అవుతుంది, వీళ్ళు బాపిరాజు గారు అన్నపూర్ణ వీళ్ళు దీపం లిఫ్ట్ చేస్తారు జ్యోతి ప్రజ్వలన. మీరు ఏమంటున్నాడంటే భగవాన్ కుట్ర ఎంత కోసి గుణమద పాలించు, కుట్ర అంత ఈ కోసి గుణమక. ఇది బాగా ఈ మిజ్జిగాని దృష్టిలో పెట్టుకుంది, లేదంటే లేదంటే లేదంటున్నారు. మీరు నిన్న చూస్తే కదా అమెరికా కౌరులన్నీ తెలిస్తే నన్ను దక్కు వచ్చేస్తానండి. మీరు నేను సాయంత్రం చెప్పారు అమెరికా వార్తలు వచ్చేస్తున్నాయని బాబు దుఃఖం వచ్చేస్తున్నాను. లేడని కొన్ని లేడని ఓడిచాడు అనుకున్నా పీడించేస్తాడు పట్టుకుని. కొన్ని ఉన్నాడు ఉన్నాడు అనుకుంటే జ్ఞానం వస్తే పోతున్నాడు, ఉన్నాడని చెప్పలేకపోతున్నాం లేడని చెప్పలేకపోతున్నాం మనం పట్టుకుని పీడించేస్తున్నాడు. అయితే వీడు బిజ్జిగాడు అంటాడు. బిజ్జిగాడు అంటే అర్థం ఏంటంటే తెలియపోతూ ఉంటాడు, తెలుసుంటే పోతాడు. అది బిజ్జిగాడు అంటే అది వాడు బిజ్జిగాడని పేరు పెంచుకు పెట్టాడంటే వాడికి తెలియపోతే ఉంటాడు, తెలియపోతే ఉంటాడు, తెలుసుకుంటే పోతాడు. తెలియపోతే నరకం, తెలియపోతే బంధం, తెలుసుకుంటే మోక్షం. తెలియకపోతే నరకం, తెలుసుకుంటే మోక్షం, తెలుసుకుంటే స్వర్గం, తెలియకపోతే దుఃఖం, తెలిస్తే సుఖం. వాడు ఉన్నాడా లేదంటే మీరు చేస్తామంటున్నారు వాళ్ళు. ఇప్పుడు మీకు లేదని చెప్తే మిమ్మల్ని పీడించేస్తాడు, నేను చెప్తాను పాప మిమ్మల్ని పీడించేస్తున్నాడు కదా. అది లేడు లేడు అంటున్నారు. ఎవరు మన పేరు ఏం పేరు? బాలగారు లేరు లేరంటే నేను సాయంత్రం బాబు అమెరికా నుంచి గొడవలు వచ్చేస్తున్నాను. పాప ఆ ఋషి చాలా మంచివాడు భాష అంటే దీని గ్రౌండ్ రియాలిటీ అంటారు. అటు గ్రౌండ్ రియాలిటీకి దూరం అవ్వకుండా చెప్పాడు. పుట్ర అంటే ఈ కోసి అయితే ఇది ముగించేద్దాం. ఏంటో మరి తిండిని నిన్ను చేసుకుని నేను నాయను శాంతమైపోవద్దును. అంటే దాని అర్థం ఏంటంటే వాడు వాడు మనల్ని విడిచిపెట్టే వరకు, అంటే జ్ఞానం వస్తుందంటే ఆ విడిచిపెట్టాడు, జ్ఞానం వచ్చే వరకు అది విడిచిపెట్టాడు. వాడు విడిచిపెట్టే వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, బాహ్యంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని మేళ్ళు కట్టుకున్నా, ఎన్ని అధికారాలు చేసినా, లేకపోతే మీరు సుఖం అనుభవించడానికి ఎంత సామాగ్రి పెట్టుకున్నా, ఏసీలు పెట్టుకున్నా, అశాంతి, దుఃఖము, వెలికి, వేదన, రోదన ఈ జన్మలో కాదు రాబోయే జన్మలో కూడా సఫరింగ్ మిమ్మల్ని తరుముతుంటుంది. మనిషి కూడా నీడ విధంగా అయితే వస్తుందో దుఃఖం ఒకటి అశాంతి ఒకటి. ఈ నేనుగాడు జ్ఞానం వస్తుంది కానీ ఈ నేనుగాడు పోడు. ఆడు ఉన్నాడంటే ఉన్నాడని చెప్పడం, లేడని చెప్తే లేడని, ఆడు లేడని, ఆడు ఉన్నప్పుడు లేడని అనుకున్నా మీకు ప్రయోజనం లేదు. జ్ఞానం వస్తేనే కానీ వాడు ఎలిమినేట్ అవ్వడం, రిమూవ్ అవ్వడం అయ్యా అని చేత వాడు ఉన్న ఆడు ఎంతకాలం అయితే ఉంటాడో. మీరు ఈ శరీరంలో కాదు, ఒక్కరి వచ్చే శరీరంలో కదా, ఈ లోకంలో కాదు ఇంకో లోకంలో కన్నా మీకు అశాంతి, దుఃఖం, ఇది ఒక వెలితి, ఒక టెన్షన్, ఒక రోదన, ఏ ఒక డిస్సాటిస్ఫాక్షన్. మన ఏ జన్మ కా జన్మ మిమ్మల్ని మనిషి కూడా నీడ విధంగా అయితే వెంటాడుతుందో, మిమ్మల్ని కూడా అది లేకుండా వెంటాడుతూ ఉంటుంది. కుట్ర అంతవి కోసి అంటే అప్పుడు కానీ శాంతి కలగదాను. ఎవడవు ఈ నిజగాడు కంపెనీ జ్ఞానం వస్తుంది కదా, వీడు తప్పుకోడు, వీడు తప్పుకుంటే నీ కానీ మీకు శాంతి రాదు. అది భాష్యంగా మీకు ఏదైనా పైసలు ఉన్నా అదంతా మీకు కంఫర్ట్ తీసుకొస్తుంది, ఊరేగింపులకు ఉపయోగపడుతుంది, కానీ లోపల ఏడుస్తూ ఉంటారని అంటే అంటారు. ఇంట్లో ఏగలు మోతారు, రోడ్డు మీద పలకీలు మోతారు. పాప ఋషి ఎంత మంచివాడు చూడండి, అది లేడని అలా చెబుతాడు, మిమ్మల్ని పీడించేస్తున్నాడు అని చెప్తాడు. ఎంత మంచివాడు పాపం అంటే గ్రౌండ్ రియాలిటీకి దగ్గరికి వచ్చి కింద దిగిపోయాడు మన కోసం. గాల్లో మేళ, గాల్లో మేళ కట్టిన కాకుండా ఇక్కడ గ్రౌండ్ భూమి మీదకి వచ్చేసాడు. అందులో ఇంటలెక్చువల్ ఎక్సర్సైజ్ కూడా ఆయన చేయలేదు. అని కుట్ర అంటే కోసి గుణముద పాలించి గురు రూపమై వెలుగు వారి నాచవ. కానీ ఇప్పుడు దైవీ సంపద లేకుండా, దైవీ గుణాలు లేకుండా ఎవరికి జ్ఞానం రాదని. అంటే గుణం అనేది మనస్సుకు సంబంధించి చైతన్యులు ఏమీ లేవు. చైతన్యం మహాసముద్రం. ఆ చైతన్య అనుభవం వచ్చిన వాడికి అరవింద్ ఘోష్ చెప్తాడు, ఫర్ సెల్ఫ్ రిలైజర్ సోల్స్, ఫర్ ట్రూత్ రిలైజర్ సోల్స్, ఫర్ గాడ్ రిలైజర్ సోల్స్, ది కమ్ ది లైట్ ది పవర్ ది బ్లిస్ ది ఫ్రీడమ్ ది వైడ్నెస్ ది హైట్స్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సీస్ ఆఫ్ ఆనంద. సముద్రంలో అన్ని సముద్రాల్లో ఎంత నీరుందో అంత ఆనంద సముద్రంలో, సుఖ సముద్రంలో, శాంతి సముద్రంలో ఈదురాడుతూ ఉండొచ్చు. ట్రూత్ ఆ మిజ్జ, ఆ మిజ్జి గారి పక్కన తప్పుకున్నారు. జ్ఞానం వస్తేనే కానీ ఆడు పక్క తప్పుకోడు, ఆడు పక్క తప్పు ఉంటుంది కానీ జ్ఞానం రాదు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, నాలో ఏమో బలహీనతలుంటే రమణ మహర్షి గారు మన తరఫున చెబుతున్నాడు. ఆయన అర్జునుడు మన తరఫున రిప్రజెంట్ చేయటం. అర్జునుడు ఎవరో పరాయి వాడు అనుకోకుండా, మన ఎమ్మెల్యే అర్జునుడు అంటే ఎవరు, మన ఎమ్మెల్యే వాడు ఎవడో పరాయి వాడు అనుకోకుండా. అంటే మన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మన కష్టకాలు చెప్తారు, అలాగే జీవుడు పడే బాధలన్నీ మన ఎమ్మెల్యే అర్జునుడు చెప్పాడు, ప్రజెంట్ చేశాడు భగవంతుడి దగ్గర. భగవంతుడి దగ్గర ప్రజెంట్ చేయడం కదా, పరిష్కారాలు కూడా తెచ్చుకున్నాడు. ఇప్పుడు చూడండి, మా ఎమ్మెల్యే గారు మనకి కాలువ కావాలంటారు, మా ఎమ్మెల్యే గారు అక్కడ పోరాడు, ఇదే కాలువ తెస్తా ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు. మన ఎమ్మెల్యే అనమాట అర్జునుడు అంటే, అదేం పరాయివాడు కాదు. మన కష్టాలు, మన మామూలు దైనందిన జీవితంలో మనకు వచ్చే బాధలు అన్నట్టు ప్రజెంట్ చేశాడు భగవంతుడి దగ్గర. కొట్ట అంటే కోసి గుణముద పాలించు. నాలో ఏదైనా ఫారెన్ మ్యాటర్ ఉంటే, బ్యాడ్ మ్యాటర్ ఉంటే, రాంగ్ బిహేవియర్ ఉంటే, రాంగ్ థింకింగ్ ఉంటే దాన్ని తొలగించే, దాన్ని తొలగించు. నేనేదో నా ప్రయత్నం చేసినా సరిపోదు, నా తెలివితేటలు సరిపోదు, నీ దయ ఉండాలి, నీ కరుణ ఉండాలి. మహాత్మా గాంధీ అన్నాడు, శరీరానికి రోజు ఎంత స్నానం, శరీరానికి రోజు స్నానం ఎంత ముఖ్యమో, మనస్సుకి రోజు ఈశ్వరుని ప్రార్థించడం అంతే ముఖ్యమో, దేహానికి స్నానం ఎంత ముఖ్యమో, ఈ మనస్సుకి ప్రార్థన కూడా అంతే ముఖ్యమో. అంటే ప్రేయర్ వల్ల కూడా మనకు ప్యూరిఫికేషన్ ఉంటుంది. అంటే నాలో ఏదైనా ఫారెన్ మ్యాటర్ ఉంటే, రాంగ్ థింకింగ్ ఉంటే అందులోంచి నన్ను విడుదల చేసి, నా ప్రయత్నం ఒకటే సరిపోదు, నీ దయ కూడా ఉండాలి, నా ప్రయత్నం ఒకటే సరిపోదు, నీ దయ కూడా ఉండాలని చెబుతూ, ఒక చెడ్డ గుణాలు తొలగిస్తే సరిపోదు కదూ, ఆ ప్లేస్లో మంచి గుణాలు తొడ్డుని అలంకరింపజేయి. చెడ్డ గుణాలు తొలగిస్తే సరిపోదు, మంచి గుణాలు తొడ్డుని అలంకరింపజేయి. అంటే మంచి గుణం చైతన్యం కాకపోయినా, మంచి గుణమే జ్ఞానం కాకపోయినా, మంచి గుణాలు అమృతానుభవం పొందడానికి సహకరిస్తాయి. నిజమైన మంచివాడికి వాడి మంచివాడని తెలియదు, నిజమైన మంచివాడికి ఎవరికి వాడి మంచివాడని తెలియదు. గుడ్నెస్ ఈజ్ నాలెడ్జ్ అరుణాచల. అంటే నాలో బలహీనతల్లోంచి నన్ను విడుదల చేసి వదిలేకు, సద్గుణాలతోటి, సద్బుద్ధితోటి, సౌహృదయంతో, కళ్యాణ గుణాలతోటి, ఆ గ్రేట్ క్వాలిటీస్ తోటి, ఆ గుడ్ క్వాలిటీస్ తోటి నేను అలంకరింపజేయి అరుణాచలేశ్వరుడా. ఇలా ఎందుకు చెప్పమంటావా, ఈ గుడ్ క్వాలిటీస్, ఈ గ్రేట్ క్వాలిటీస్ ఎందుకు నన్ను అలంకరింపజేయమని ఎందుకు అంటున్నారంటే, నిన్ను పొందటానికి అన్నీ సహకరిస్తాయి. ఏ ఈ కళ్యాణం కూడా అన్నీ సహకరిస్తాయి. అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని తీసేసి అందులో గుడ్ హ్యాబిట్స్ తోటి నింపిలను, కళ్యాణ గుణాలతోటి ఆ దైవీ గుణాలు. అంటే దైవీ గుణాలు లేకుండా, దైవీ సంపద లేకుండా, నీ హృదయంలో ఉన్న దైవం నీకు ఎరుకుల్లోకి రాడంటాడు భగవద్గీతలో వాసుదేవ స్వామి వారు. వాసుదేవ స్వామి వారు ఏమంటారంటే, దేవుడు నీ హృదయంలో ఉన్నాడు, ఈశ్వరుడు నీ హృదయంలో ఉన్నాడు, దైవం నీ హృదయంలో ఉంది, కానీ దైవీ గుణాలు లేకుండా, దైవీ సంపదలు లేకుండా, ఆ దైవీ లక్షణాలు నీకు లేకుండా, నీ హృదయంలో దైవుడు నీకు ఎరుకులోకి రాడు, నీకు సమీపంలో ఉన్నా నీకు తెలియ బగడు, ఇది ఎటర్నల్లా, ఇది చట్టం. అయితే నన్ను ఏం చేస్తావంటే, ఆ భగవద్గీతలో చెప్పినటువంటి ఆ కళ్యాణ గుణాలతోటి నన్ను అలంకరించి బ్యాడ్ క్వాలిటీస్ తీసేయి. ఒకవేళ ఏమైనా బ్యాడ్ క్వాలిటీస్ ఉంటే తీసేయి. ఇంకా బ్యాడ్ క్వాలిటీస్ ఎందుకు తీసేయమని అడుగుతున్నానంటే నీకు తెలుసుకోవడానికి అవి వద్దొస్తున్నాయి, అవి తీసేయి. మళ్ళీ గుడ్ క్వాలిటీస్ తో నింపు నన్ను. ఆ గుడ్ క్వాలిటీస్ ఎందుకంటే నిన్ను తెలుసుకోవడం నాకు సహకరిస్తాయి అని చెప్పి నింపవయ్యా. గురు రూపమై వెలుగు. ఈ పని అంతా ఏం చేయాలంటే, రమణ మహర్షి గారికి భాష్యంగా గురువు లేకపోవచ్చు, కానీ రమణ మహర్షి గారికి అరుణాచరేస్తాడు గురువు. అయితే గురు రూపంలో వెలుగు నన్ను, గురు రూపంలో నాకు గురువుగా ఉండి నన్ను గైడ్ చేసి, అది గురువు అంటేనే చీకటిని పోగొట్టేవాడు, అజ్ఞానాన్ని పోగొట్టేవాడు. సూర్యుడు బాహ్యంగా ఉన్న చీకటిని పోగొడతాడు, గురువు లోపల ఉన్న చీకటిని పోగొడతాడు. అయితే నువ్వు నాకు గురువుగా ఉండి నాకు గైడ్ చేస్తూ నన్ను సరిదిద్ది, నన్ను సరిదిద్ది. బిడ్డ ఏమన్నా అయితే బాడి చేసుకుంటే అమ్మ ఆ బాడిని కలిగేసి స్నానం చేయించి మళ్ళీ కొత్త బట్టలు ఎలాగేస్తుందో అలాగే నన్ను సరిచేసి, నన్ను గైడ్ చేసి, నాకేమైనా బలహీనతలు ఉంటే అందులో తొలగించి, గుడ్ క్వాలిటీస్ తోటి, గ్రేట్ క్వాలిటీస్ తోటి నన్ను అలంకరించి, నన్ను నిన్ను తెలుసుకోవడానికి ఫిట్టి చేయవయ్యా. నన్ను ప్రిపేర్ చేసి నిన్ను ఫిట్టి చెయ్యి, నన్ను డిజర్వ్ చెయ్యి, ఓ అజ్ఞాచరేశ్వరుడా అని ప్రార్థిస్తూ ముగిస్తున్నాడు. 2 దీపదలు 108 దీపదలు. ఇప్పుడు మనం ఇంకా చెప్తే రైలు తట్టిన ప్రయాణికుల్లా అయిపోతాం, మనం వచ్చిన పని మర్చిపోతాం, మనం వచ్చిందో జ్యోతి పరిచరణ కోసం. అంటే భక్తులందరూ మీరు శ్రవణం చేశారు ఈరోజు, ఇది జ్ఞానయుజ్ఞం. భగవద్గీత భాషలో చెప్పాలంటే ఇది జ్ఞానయుజ్ఞం, ఇది జ్ఞానయుజ్ఞం. భగవద్గీత భాషలో చెప్పాలంటే ఇది జ్ఞానయుజ్ఞం, ఇది జ్ఞానభూమి, ఇది జ్ఞానభూమి. శాంతిమలై, శాంతిమలై జ్ఞానమలై, జ్ఞానమిచ్చే కొండ, శాంతినిచ్చే కొండ, అనుగ్రహించే కొండ. ఏమిటిది అనుగ్రహించే కొండ? ఏదో పొడి పొడి మాటలు చెప్పాను. పూర్వం నాకంటే ముందు పెద్ద పెద్ద పండితులు ఇచ్చారు, అది మీకు కాఫీ ఇచ్చారు, పాలు ఇచ్చారు, మరి మంచి మంచి మీరు పదార్థాలు పూజింపు చేశారు. అంటే పాలు ఇచ్చి కాఫీ ఇచ్చే అంత రచన నేను చేయలేను, నా రచన మంచి నీళ్ళు తాగినట్టే ఉంటుంది అని చెప్పి ఆ కాఫీతో పాటు పాలతో పాటు నేను రాసినటువంటి సామాన్య రచన కూడా నేను స్వీకరించాను. ఆ కాఫీ తాగిన నోరుతో, పాలు తాగిన నోరుతో ఈ మంచినీళ్ళు తాగటం అనేది మీకు కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు, కానీ భక్తితోటి చెబుతున్నాను కాబట్టి ఈ మాటలు ఆ మాటలు కూడా నువ్వు తీసుకోవాలని ఆశ్రయిస్తున్నాడా. కానీ ఈ అక్షరమానమాలు రాయటం కూడా నీకు ఇష్టం ఉండదు. నేను రాసేశాను రాయటం నీకు ఇష్టం ఉండదు. అరుణాచలేశ్వరుడు ఇంతలో వాడాలి, ఇతరులు తెలియదు, ఇతరులు తెలియదు నేను చెప్పడం కూడా నీకు ఇష్టం ఉండదు. నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను. అరుణాచలేశ్వరుడు ఇంతటి వాడని ఇతరులకు చెప్పడం నీకు ఇష్టం ఉండదు, కానీ నీకు ఇష్టం లేని పని నేను చేస్తున్నాను కాబట్టి నన్ను క్షమించి ఆశీర్వదించి నీ అనుగ్రహంతో అలంకరించు అరుణాచలేశ్వరుడా. అంటే అరుణాచలేశ్వరుడు ఉపయోగపడుతుంది ఆయన దైవంలో ఆ శ్వాస అనుభవం, పీస్, అండర్లిటరీ పీస్, ఆ పరమశాంతి మనకు అనుభవంలోకి వచ్చేసింది అనుకోండి, అప్పుడే వచ్చేసింది. ఇంకా టైం పట్టాలి కదా, అప్పుడే వచ్చేసింది అనిపిస్తుంది. అతను అటు అటువంటి వాళ్ళు మీరు ఇంకా టైం ఎప్పుడో రావాలి, ఎప్పుడో రావాలి, అప్పుడే వచ్చేసింది కాదు, నిజం కాదేమో అనిపిస్తూ ఉంటుంది అటండి. అలా అనుగ్రహిస్తావేటండి, మీరు తెలియకుండా మిమ్మల్ని అలంకరింపు చేస్తాడు శాంతితో అట్టివాడు. అంటే ఒక 10 రోజుల దాకా వస్తుంది, 10 రోజుల దాకా 10 రోజులు ఉంటేనే కానీ, 10 రోజులు ఉంటేనే కానీ రాదనుకోండి, ఇంకా ఒంట్లో వచ్చేయచ్చు. అంటే మీరు ఆశ్చర్యపడతారు, అబ్బురపడతారు, ఎప్పుడే వస్తుంది, ఎప్పుడే వస్తుంది అనుకోండి, అప్పుడే వచ్చేస్తుందని అబ్బురపడేదానికి చేస్తాడు అక్కడ ఆచరిస్తాడు. శాంతి శాంతి శాంతి. అరుణాచలం 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 అరుణాచలం.